పరమాత్మనే నమః. ఈరోజు మన అమలాపురం మాస్టర్ గారు మాట్లాడతారండి. అమలాపురం మాస్టర్ గారిని పరిచయం అక్కర్లేదు, అందరికీ తెలుసు. ఎందుకంటే నాన్నగారు ప్రతి ఫంక్షన్కి కూడా ఆయన స్టేజ్ మీదకి వచ్చే ముందు ఒక గంట అమలాపురం మాస్టర్ గారిని మాట్లాడమనేవారు. అండ్ చాలా ఉత్కృష్టమైన భగవాన్ వర్క్ ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈరోజు ఆయన మన ప్లాట్ఫామ్లో మాట్లాడడం మనకి చాలా ఆనందదాయకం, గర్వకారణం కూడా. ఎందుకంటే నాన్నగారు ఆయన్ని ఎన్నుకున్నారు సబ్జెక్ట్ చెప్పడానికి. సో అసలు ఆయన స్పిరిచువల్ లైఫ్ ఎలా బిగిన్ అయింది, ఆయనకి నాన్నగారు పరిచయం ఎలా ఏర్పడింది, భగవాన్ ఇన్ఫ్లుయెన్స్ ఆయన జీవితంలోకి ఎలా వచ్చింది, ఆయనకి భగవాన్కి నాన్నగారికి ఉన్న అనుబంధం, ఆయనకున్న ఎక్స్పీరియన్సెస్ చెప్పి మనకి సబ్జెక్ట్ చెప్పి ముగిస్తారు. సో మాస్టర్ గారు వెల్కమ్ అండి. సో మీరు బిగిన్ చేసి 7 to 9 మీరు మీ ఫ్లోలో మీరు చెప్పుకుంటూ వెళ్ళండి. అలాగే, థ్యాంక్ యూ.
వాయిస్ వినపడుతుంది కదమ్మా?
వినపడుతుందండి, మీరు క్లియర్ గా కనపడుతున్నారు, వినపడుతున్నారు. మీరు చెప్పుకుంటూ వెళ్ళండి, ఎక్కడన్నా మాకు డిస్టర్బెన్స్ అనిపిస్తే మేము ఇంటిమేట్ చేస్తాం అంకుల్.
అలాగే.
ఓకే, ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. స్టార్ట్ చేయండి అంకుల్.
శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ సద్గురు శ్రీ నాన్న పరబ్రహ్మణే నమః. అరుణాచలం. భక్తకోటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ రకమైన సత్సంగాలు ఏర్పాటు చేస్తున్నటువంటి మన గ్రీష్మ గారు, ఉష గారు, ఈ టీం అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. యాక్చువల్గా అయితే ఈ రకంగా మాట్లాడడం ఫస్ట్ టైం నా. మామూలు మీటింగ్లు అయితే చెప్పేవాడిని, ఇలా ఆన్లైన్లో మొదటిసారి మాట్లాడుతున్నాను. అయితే ఇది చూస్తున్న భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సరే, మన స్పిరిచువల్ జర్నీ ఏ రకంగా మొదలైంది, నాన్నగారికి భగవానికి మనకి ఉన్న అనుబంధం ఏ రకంగా ఉంది అనే విషయాలు చెప్పమన్నారు. అవి చెప్పే ప్రయత్నం చేస్తాం. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కొంత ఆధ్యాత్మిక చింతన ఉండేదమ్మా. నేను 9th క్లాస్ చదువుతుండగా ముక్తేశ్వరంలో ఒక స్వామీజీ నన్ను బాగా చేరదీశారు. ఆయన పేరు మాధవానంద స్వామీజీ. స్కూల్ అయిన తర్వాత ఇంచుమించు రోజు లేకపోతే రోజు విడిచి రోజు ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని. ఎందువల్లంటే ఆయన నాకు వెళ్ళినప్పుడల్లా 2 రూపాయలు రూపాయి ఇస్తూ ఉండేవారు అన్నమాట. అయితే ఆయన ఒక మంత్రోపదేశం కూడా కృష్ణుడిది ఆ రోజుల్లో చేశారు. సరే ఇలాగ నడుస్తోంది మంత్రం చేసుకునేవాడిని. సడన్గా ఒక రకమైనటువంటి కెలామిటీ వచ్చేసింది. అదేంటంటే సరే చదువు పూర్తయింది, బందర్లో డిగ్రీ కోర్స్ చేశాను, ఆ తర్వాత బీఈడి చదువుతుండగా ఇంకా సగం చదువు అయింది. అప్పటికి నా వయస్సు 23 సంవత్సరాలు. మా తండ్రి గారు శరీరం చాలించారు. అప్పుడు మా చాలా పెద్ద సంసారం, నేను పెద్దవాడిని, నాతో సహా మా మదరు ఇంకా నా తర్వాత 6 ఉన్నారు, 5 సోదరులు ఒక చెల్లెలు. సరే ఈశ్వర కృప అలాగే అవన్నీ అలా నెట్టుకుంటూ వచ్చాం. ఏమిటి ఇలా ఉంది, మనం చక్కగా హాయిగా ఉండవలసిన కాలంలో ఈ రకంగా జరిగింది, అసలు జీవితం అంటే ఏంటి, ఇలా జరిగింది ఏమిటి, అసలు మనం దేన్ని సాధించాలని ఒక తపన మొదలైందని. సరే దానిలో భాగంగా ఏవో చిన్న చిన్న పుస్తకాలు చదవడం.
మాస్టర్ గారు వీడియో హ్యాంగ్ అయిందండి, వీడియో స్టక్ అయింది, ఎవరైనా ఉన్నారా పక్కన?
ఒక్క నిమిషం అండి.
ఒకవేళ వీడియో స్టక్ అయితే ఆడియో షిఫ్ట్ అయినా ఈజీగా ఉంటుందేమోరా.
అదే అంటే అందరూ మెసేజ్ పెడతారు వీడియో స్టక్ అయింది. యా ఇప్పుడు బాగానే ఉందండి.
సరే స్వామీజీలు ఎవరు వచ్చినా సరే మహాత్ములు అందరినీ కలుస్తూ ఉండేవాడిని. సరే ఇలా ఉంటుండగా సరే ఇలా రోజులన్నీ దొల్లుతున్నాయి. కానీ ఒక రకమైన తపన లోపల ఏదో సాధించాలి, ఆ మోక్షం అంటే ఏంటో తెలుసుకోవాలి, అలా ఉండేదన్నమాట. అనేక మందిని దర్శించేవాడు. ఇంకొక విశేషం ఏంటంటే భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ చూడాలనిపించేదాన్ని. దాంట్లో భాగంగానే ఇంచుమించు దేశంలోనూ చాలా భాగం కవర్ అయిపోయింది. అటు బద్రీనాథ్ కేదార్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు మంచి స్థలాలన్నీ కూడా భగవాన్ చూపెట్టారు. అలాగే మహాత్ముల సమాధులు కూడా. ఇలా ఉంటుండగా సరే అనేక కారణాల వల్ల వేరే చోటకు వెళ్ళిపోయాం. కొత్తపేటలో కొన్ని రోజులు, అలా మళ్ళీ ఉద్యోగరీత్యా మళ్ళీ అలాగే ముక్తేశ్వర రావడం అన్నీ జరిగాయి. ఇలా ఉంటుండగా నేను కొత్తపేటలో ఉన్నాను. ఆ రోజుల్లో అనుకోకుండా రమణ మహర్షి గారు ఓ పుస్తకం ద్వారా పరిచయం అయ్యారు. అయితే ఒక స్నేహితుడు నాకు చిన్న పుస్తకం ఇచ్చాడు, దాని మీద రమణ మహర్షి గారి ఫోటో ఉంది, భగవాన్ సూక్తులు అన్నమాట. అది అతను చదివి నన్ను కూడా చదవమంటే చాలా దాన్ని ప్రభావితం చేసింది ఆ పుస్తకం. ఇది 1986 ఆ ప్రాంతంలో. తర్వాత నెమ్మదిగా వాళ్ళకి రాసి ఆ లిటరేచర్ అన్నీ తెప్పించుకుంటే చిన్న చిన్న పుస్తకాలు పంపించారు రమణాశ్రమం. ఆ తర్వాత హైదరాబాద్లో రమణ కేంద్రం ఒకటి ఉంది, సత్సంగాలు జరుగుతున్నాయని ఎవరో చెబితే రమణ జ్యోతి అనే పుస్తకం కూడా రోజుల్లో వచ్చేది, ఇప్పటికీ వస్తుంది. మొత్తం మీద హైదరాబాద్ వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండి సత్సంగానికి రోజు వెళ్ళేవాడిని. అంటే రోజు అంటే ఎవ్రీ సండే అన్న. అప్పుడు ఆ సత్సంగం చెప్పేది ఎవరంటే డాక్టర్ కేఎస్ గారు చెప్పేవారు. అప్పటికి నాన్నగారు అంటే ఎవరో మనకు ఇంకా తెలియదు. సరే హైదరాబాద్ రమణ కేంద్రానికి ఆ రోజుల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే చాలా సంతోషం అండి అని ఏదో ఒక ఫోటో ఇచ్చారు భగవాన్. అది ఇప్పటికీ ఉంది మన దగ్గర. మీరు అరుణాచలం వెళ్ళిరండి అన్నారు. ఆ డైరెక్షన్స్ వాళ్ళు చెప్పారు అన్న. సరే నేను తిరుపతి వెళ్ళలేదు ఎగ్జామ్స్కి, ఎంఏ పరీక్షలకి. అక్కడి నుంచి అయిన తర్వాత ఒక రోజున తిన్నగా బయలుదేరి అరుణాచలం వెళ్ళాను బస్సులో తిరుపతి నుంచి. అప్పుడు టైం సరిగ్గా 11 గంటలు అయింది. మణిగారు ఎదురొచ్చారు కొత్త అనమాట. ఆయన సోన్సో అని చెబితే ఆయన నాకు ఒక తాళం ఇచ్చి చిన్న రూమ్ది, మీరు వెంటనే రండి భోజనానికి అని చెప్పారు. సరే భోజనం చేసి సామాగ్రి పెట్టుకుని ఆ రోజుల్లో ఒక పెద్ద ఆయన నాన్నగారిలాగే ఉండేవారు బంగారమ్మ కాటేజీలో. ఆయన రాజుగారి పేరు ఏదో ఉంది, ఆయన్ని కలుసుకోమని చెప్పారు. సరే ఆయన దగ్గరికి వెళ్తే అన్నీ ఆయన వివరంగా చెప్పారు. మాస్టారు మీరు రేపు పొద్దున గిరి ప్రదక్షిణం చేయండి అన్నారు. నాకు దిశ అది కూడా తెలియదు, డైరెక్షన్ అది. సరే ఆయన అన్నారు పొద్దున 5 గంటలకి వెళ్ళండి, మీకు ఏదో రకంగా ఎవరో కనపడతారని చెప్పారు. ఉదయం 5 గంటలకి గేట్ దగ్గరకు వచ్చినప్పటికి ఎవరో ఒక ఆయన తెల్ల లుంగి కట్టుకుని తెల్ల షర్టు వేసుకుని గిరి ప్రదక్షిణానికి వెళ్తున్నారు. ఆయన తెలుగు ఆయనే, ఆయన విజయవాడ అని చెప్పారు మాటల్లో అనమాట. ప్రతి అంగుళం నాకు అన్ని చూపెట్టి 5-6 గంటల తర్వాత మళ్ళీ గేట్ దగ్గర వదిలేశారు. తర్వాత అలాంటి మనిషి ఎవరు కనిపించలేదు, ఎవరు లేరు కూడా ఆ అడ్రస్లో కానీ కనపడినాను కానీ మళ్ళీ ఎప్పుడూ కనపడలేదు. సరే ఇది ఇలా ఉండగా సరిగ్గా ఈ రమణాశ్రమం వెళ్ళడం 1990 జూన్లో జరిగిందండి. సరే అప్పుడు నాకు తలంపు ఏమొచ్చింది, ఈసారి కుటుంబ సభ్యులను తీసుకెళ్ళాలి అని తలంపు వచ్చింది. ఇది ఇలా ఉండగా అదే సంవత్సరం 1990 నవంబర్ నెలలో నాన్నగారి దర్శన భాగ్యం లభించింది. అది కూడా ఎలాగా, మన ఈనాడు పేపర్లో భగవాన్ ఫోటో ఒక పక్కన, నాన్నగారిది ఒక పక్కన, మధ్యలో మ్యాటర్ ఉంది శృంగవృక్షంలో ఫలానా మీటింగ్ ఉంది అని. అయితే భగవాన్ ఫోటో ఉంది కాబట్టి ఈయన మనం ఒకసారి దర్శించాలి అనే అభిప్రాయం కలిగిందన్న. కలిగిన తర్వాత ప్రయత్నం చేయగా చేయగా నవంబర్లో ఒక మా బంధువుల అబ్బాయిని తీసుకెళ్ళి స్కూటర్ మీద ఇద్దరు జిన్నూరు వెళ్ళాం. వెళ్తే అది సరిగ్గా 8-9 ఆ ప్రాంతం ఉదయం, నాన్నగారు జిన్నూరులో లేరు, ఏదో ప్రవచనం ఉందని ఈడూరు వెళ్ళారు. సరే ఇంట్లో వారు మాకు టీ అది ఇచ్చారు. వారు ఒక మాట చెప్పారు, ఎదురుకుండా ఒక డాక్టర్ గారు ఉన్నారండి, ఆయన మీకు వివరాలు చెబుతారంటే ఈ లోపల డాక్టర్ రామారావు గారు వచ్చారు. సరే ఆయనతో పరిచయం చేసుకున్నాం, ఫలానా ఊరండి, కావాలంటే మిమ్మల్ని తీసుకెళ్తాం ఈడూరు, నేను వెళ్తున్నానన్నా. మాకు స్కూటర్ ఉందిలేండి మేము వెళ్తామని అక్కడి నుంచి చిన్నగా ఈడూరు వెళ్ళాం. సరే అక్కడ షామియానాది వేస్తుంది, హడావిడిగా ఉంది. నాన్నగారు ఎవరండి అని అడుగుతూ ఎవరినో అడిగాను, లోపల ఉన్నారండి అని చెబితే లోపలికి వెళ్ళి సరే నాన్నగారు సరిగ్గా ఎదురొస్తున్నారు, నమస్కారం అండి అని చెప్పాను. ఏ ఊరండి, మీరు ఎవరంటే మామూలుగానే అన్నీ చెప్పాను, ముక్తేశ్వరం నుంచి వచ్చాను. అలాగా అండి రండి కూర్చోండి అని, ఇంచుమించు 11:30 అవుతోంది టైము, ఒక అరగంట నన్ను ఇంటర్వ్యూ చేశారు. అసలు మీరు ఈ మార్గంలోకి ఎలా వచ్చారు, అరుణాచలం ఇలా వెళ్ళొచ్చారా, మీకు అసలు ఏ రకంగా దీంట్లో ప్రవేశం కలిగింది అన్నీ అడిగారు అన్నమాట. నాకు అప్పటికున్న నాలెడ్జ్ తోటి అంత చెప్పాను. చెబితే ఏమన్నారంటే అంత అయిన తర్వాత ఈ జన్మలోనే మీరు తరిస్తారండి అన్నారు. అంటే ఆ మాట నాకు కొద్దిగా నచ్చలేదు. నాకు అప్పుడు కావాల్సింది ఇంకా ధనం కావాలి, ఇంకా మంచి ఉద్యోగము, మంచి సెటిల్మెంట్. ఏదో తరిస్తారన్నారు. సరే పెద్దగా నేను ఇది అవ్వలేదు. సరే అయిన తర్వాత వెనక్కి వచ్చేసింది. మామూలుగా పూర్వం అనేక మంది మహాత్ములు నేను దర్శించాను. ఒకసారి రెండు సార్లు చూస్తే చాలు అనిపించేది, ఇంకా అవసరం లేదు అనిపించింది. నాన్నగారి విషయంలో ఒకసారి ఈడూరులో చూశాను కదా, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ దర్శించాలనే అభిప్రాయం వెంటనే వచ్చింది. అది వచ్చిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ ఒక 15 రోజులకి జిన్నూరు వెళ్ళడం జరిగింది. పోనీ 2 పర్యాయాలు అయింది కదా, పోనీ ఆగిపోవాలి కదా, మళ్ళీ చూడాలి. ఇలా ఇంచుమించు నెలకి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 10 సార్లు అలా పెరిగిపోతుంది. ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ కూడా లేదు, సెల్ ఫోన్స్ అయ్యింది. ఒక మాస్టర్ ఇప్పుడు కూడా ఉన్నారు, సత్యనారాయణ గారు, ఆయన పేరు కె సత్యనారాయణ గారు. ఆయనకి కార్డు రాసి పలానా సండే నాన్నగారు ఉంటారా అంటే జవాబు వచ్చాక నేను బయలుదేరి వెళ్ళాను. ఇలా జరిగిన తర్వాత 90 నుంచి 94 వరకు నాన్నగారి దగ్గరికి వెళ్ళేవాడిని వచ్చేవాడిని వెళ్ళేవాడిని వచ్చేవాడిని. నాన్నగారు ఒకప్పుడు నా ఓరిమిని పరీక్ష చేసేవారు, నేను ఎంతవరకు నిలబడతాను. ఒకప్పుడు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిరండి మాస్టర్ అనేవారు. అయితే నాకు అర్థమైపోయేది ఎందుకు అలా అంటున్నారు. అలాగేనండి, నేను బయలుదేరి వచ్చేసేవాడిని. సరిగ్గా 94వ సంవత్సరం వచ్చింది, 4 సంవత్సరాలు పూర్తయింది. అది మే నెల, మంచి ఎండ. మధ్యాహ్నం వెళ్ళాను. నాన్నగారేమో అప్పుడు రామారావు గారు ఉండి ఇంటి మీదకి వచ్చారు, డాక్టర్ గారి ఇంటి పైభాగంలో కదా. మేమిద్దరే ఉన్నాం, పెద్దగా జనం లేరు. మాస్టర్ ఇన్నిసార్లు నా గురించి మీరు ఎందుకు వస్తున్నారండి అన్నారు. దానికి జవాబు మీరే చెప్పాలండి, నాకు తెలియదు అని. ఓహో అలాగా అని, ఒకసారి ఇలా ఎంత నిమిరి, నేను మీ ఇంటికి వస్తానండి అన్నారు. అయితే నాకు వెంటనే తలంపి అండి, అంటే ఈయన మన ఇంటికి వస్తే ఒక కారు ఏదైనా నేను కట్టించాలి కదా, ఒక 500 మనకు అవుతుంది అని తలంపు వచ్చింది మనకు. నాన్నగారు వెంటనే ఏమన్నారంటే, మీరు కారు కట్టించద్దు. ఆ తలంపుని అప్పుడే ఆయన రీచ్ చేశారు. మీరేమీ కారు కట్టించద్దు, మా కారులోనే వస్తాము, మీరు సెలవు పెట్టద్దు, సాయంత్రం 5 గంటలకు వస్తాము. సరే ఆ చెప్పిన రోజున నాన్నగారు, బహుశా రామచంద్రరాజు గారు ఒకటి, ఆయన నేను ఉన్న చోటకి ముక్తేశ్వరం వచ్చేసారు. అప్పుడు ఆ ఇంట్లో గంటా గంటన్నర కూర్చున్నారు, ఒక పెంకుటింట్లో ఉండేవాళ్ళు ఉన్నారు. అప్పుడు పిల్లలను కూడా ఆశీర్వదించి ఆయన వెళ్ళి వెళ్ళొద్దామని తీసుకెళ్ళి, సరే అప్పుడు ఏమన్నారంటే, ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయిందంటే నాన్నగారు నాకు బదిలీ వచ్చేలా ఉంది, 10 సంవత్సరాల పైన అయిపోయింది అని చెప్పాను. అలాగా అండి అని, మీకు అమలాపురం దగ్గరలో రావాలండి అని చెప్పి నా బదిలీ ఆయనే చేయించారు వంద చింతలపూడి. లోకల్ పీపుల్కి అది చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పి ఆయనే చేయించారు. ఆ తర్వాత కాలంలో 96లో వంద చింతలపూడి నేను ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ మీద వెళ్ళడం, అమలాపురంలో మకాం పెట్టడం జరిగింది. అప్పుడు ఈ 94 మా ఇంటికి వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. ఎలాగా, మాస్టారు మీరు మా కిచెన్ క్యాబినెట్ మెంబర్ అనేవారు. సరే ఇలా ఉంటుండగా 1995లో భీమవరం మీటింగులు, అన్ని మీటింగులకి వెళ్ళేవాడిని, కుదిరిన మీటింగులకి ఇంచుమించు నెలలో ఎన్నుంటే అన్నింటికీ వెళ్ళేవాడిని. తాడిమళ్ళ జగన్నాథ స్వామి గారి ఇంటి దగ్గర మీటింగ్ లో నేను మామూలుగా వినడానికే వెళ్ళాను. సడన్ గా పిలిచి ఒక 10 నిమిషాలు భగవాన్ మీద చెప్పండి అన్నారు. ఆ ఉన్నవాళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు. నాకు నిజంగా కొంచెం భయం వేసి ఏదో చెప్పి గమ్మున దిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కనపడినా 10 నిమిషాలు మాట్లాడాలి అనేవారు. దీనికి నేనేం చేశానంటే మీటింగ్కి వెళ్ళినప్పుడు మొదట నాన్నగారికి కనపడకుండా మీటింగ్ అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళేవాడు. ఇది నాన్నగారు కనిపెట్టి, మాస్టర్ మీరు ఇలా చేయకండి, మీరు 1 గంటగా నాకు కనపడాలని. అలాగా స్టేజ్ ఎక్కించి మాట్లాడడం అలవాటు చేసేయాలన్నమాట. అంత క్రితం ఊరికే క్లాస్ రూమ్కే పరిమితం, ఏదో లెక్కలు ఇంగ్లీష్ ఇవి చెప్పేవాళ్ళం. 50 మంది మహాయితో 100 మంది ఇలా ఒక స్పిరిచువల్ మీటింగ్ స్టేజ్ ఎక్కడం అనేది మనకు అసలు లేదు. తర్వాత కొంతకాలానికి ఏమన్నారు నాన్నగారు, మన రమణ భాస్కర ఉంది కదండి, దాంట్లో మీరు ఎడిటోరియల్స్ రాయాలి అని. సరే నాకు అది తెలియదండి నాన్నగారు, అసలు మన సబ్జెక్ట్ వేరు కదా, నేను రాయడం అనేది కొంచెం కష్టం అన్నాను. అలా కాదండి, మీరు రాస్తారు రాయండి అని ఒక ఆదేశం చేసేసారు. సరే అది ఆనాడు మొదలుపెట్టించారు, ఇప్పటికేది నడుస్తుందని. అయితే ఇలా ఉండగా 1998లో నాన్నగారి ఆజ్ఞ మేరకు సత్సంగాలు మొదలయ్యాయి. మొట్టమొదటి అమలాపురంలో 1998లో సత్సంగం మొదలైంది. దానికి పునాది ఎవరంటే రమగారు, నరసాపురం రమగారు జ్యోతమ్మగారిని మా ఇంటికి తీసుకొచ్చారు. ఈవిడ మీ ఇంటికి వస్తూ ఉంటారండి, మీరు ఏదైనా 4 మాటలు చెప్పండి అంటే, సాయంత్రం అయితే నాకు ఖాళీ అండి, ఏదో 5:30 అలా ఒక అరగంట చెబుతానమ్మా, మీ ఇష్టం అంటే జ్యోతమ్మగారు అలా మా ఇంటికి వచ్చేవారు. కొంతకాలం తర్వాత ఆవిడని ఇబ్బంది పెట్టకూడదని నేనే మీ ఇంటికి వస్తానని ప్రతిరోజు వెళ్ళేవాడిని. నాన్నగారి సబ్జెక్టు, రమణ భాస్కర్ అన్నీ అలా మననం చేసుకునేవాళ్ళం. ఆనాడు మొదలైన సత్సంగాలు ఇప్పటికీ అలా నడుస్తున్నాయి. అయితే దానికి పునాది ఎవరు, రమగారి రూపంలో వచ్చారు ఈశ్వరుడు, ఆ జ్యోతి గారిని పంపించారు. అయితే ఆనాడు మొదలుపెట్టిన ఇప్పటికీ కరోనా ముందు అయితే ఇంచుమించు రోజు జరిగేవి 30-40 మంది ఇక్కడ ఉండేవారు అనమాట, రోజు వచ్చేవారు. ప్రత్యేకంగా ఏదైనా చెబితే పొరుగురు నుంచి కూడా వచ్చేవారు అనమాట. సరే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొద్ది కొద్దిగా చిన్న చిన్న బ్యాచ్ల కింద మేము కూర్చుంటున్నాం. ఇలా ఉండగా ఏం జరిగిందంటే, అదే రమణ భాస్కర్లో రాయమండం ఇవన్నీ జరిగి, సరే నాన్నగారు అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా అనేక సందర్భాల్లో మేము కూడా రావడం, వారితో ఉండడం అన్నీ జరిగేదండి. నాన్నగారికి బాగా అతి ఇష్టమైన విషయం ఏంటంటే సత్సంగాలు. ముందు నేను వెళ్ళగానే, మాస్టారు సత్సంగాలు ఎలా జరుగుతున్నాయి అనేవారు. బాగానే జరుగుతున్నాయండి. రెండో ప్రశ్న, ఏం చెప్పుకుంటున్నారు, ఏదో ఫలానా సబ్జెక్ట్ అండి. ఎంతమంది వస్తున్నారండి, ఏదో అంకి చెప్పేవాడు, చాలా సంతోషపడేవారు. సరే ఇలా ఉంటుండగా ఆయన ప్రేరణతోటే 2016లో అమెరికా వెళ్ళడం జరిగింది. మేము మామూలుగానే వెళ్ళాం, అక్కడికి వెళ్ళిన తర్వాత సత్సంగాలు ఉంటాయని అసలు ఊహించలేదన్నమాట. అయితే అనుకోకుండా 4 నెలలు ఉంటే 2 నెలలు సత్సంగాలతో సరిపోయిందన్నమాట. ఆ పూర్ణిమ గారు, వారి హస్బెండ్ కృష్ణ గారు, వారి అమ్మగారు కూడా అక్కడ ఉన్నారు. అలాగే మన గోడిపాలెం ఆ అమ్మగారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎంతో మాకు సహకారం అందించారు. పూర్ణిమ గారి ఇంట్లో అయితే రోజు 8 గంటలు 10 గంటలు సత్సంగాలు జరిగాయి, బ్యాచ్ల కింద. అయితే నాకు చాలా సంతోషం వేసింది, ఎందుకంటే ఆ తపన, అక్కడ వాళ్ళకి ఉన్న తపన, ఆ జిజ్ఞాస ఎంతో నాకు నచ్చింది. అలాగే నెమరు వేసుకునే వాళ్ళం, వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. అదే కాలంలో గణేషన్ గారు కూడా అక్కడ ఉండడం జరిగింది. వారిని కూడా కలుసుకోవడానికి ఇంచుమించు ప్రతి ఆదివారం వెళ్ళేవాడు. అప్పుడు గురు పూర్ణిమ జరిగింది, గణేషన్ గారు మన పూర్ణిమ గారు ఇంటికి వస్తే అక్కడ సెలబ్రేట్ చేసాం. అయితే ఈ సత్సంగాల్లో భాగంగానే అనేక ప్రాంతాలు వాళ్ళు తిప్పారు కూడా మమ్మల్ని. అయితే మేము ఇలా వెళ్తామని అనుకోలేదు, వెళ్ళాలని అనుకోలేదు, అంతా అలా జరిగిపోయింది అన్నాడు దైవికంగా. సరే, నాన్నగారితో అనుబంధం అంటే ఈ ఆధ్యాత్మిక తపన మనం దేన్ని సాధించాలనుకుంటున్నాము, మన గమ్యం ఏంటో అనే విషయం నాన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాత మనసు కొంచెం ఆగింది, ఒక రకమైన క్లారిటీ వచ్చిందన్నమాట. అంతకు మునుపు అయితే అది లేదు, ఏదో మోక్షం పొందాలి, దానికి ఏం చేయాలి ఏమి తెలియదు. నాన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాత ముందు సబ్జెక్ట్ బాగా అర్థమైందన్నమాట. డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి. సరే, ఈ అలాగే మన రమణ భక్తులు అనేక మంది మనకు పరిచయం అవ్వడం, అలాగే హైదరాబాద్ వచ్చినప్పుడు మహర్షి గారి ఇంట్లో కూడా సత్సంగాలు జరిపేవాళ్ళం. ఒక సందర్భంలో మహర్షి గారు ఉపదేశారమే చెప్పుకుందాం అంటే ఒక 10 రోజులు చెప్పుకున్నాం. రోజు మధ్యాహ్నం వెళ్ళేవాడిని 2 అవర్స్ ఉపదేశారం. వాళ్ళు కూడా చాలా, వాళ్ళ పిల్లలు స్టూడెంట్స్, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని బాగా ఎంజాయ్ చేశారన్న. అలాగే అప్పుడు మిథున్ గారిని కూడా ఎక్కువ కలిసేవాడిని, ఆయన కూడా ఎంతో మనకి గైడెన్స్ అది ఇచ్చేవారు మెడికల్గా అది కూడా. అలాగే అనేక మంది మన భక్తులు. అయితే ఇలా ఉండగా సరే, నాన్నగారు కొంచెం పాపం ఆరోగ్యం అది క్షీణించడం మొదలుపెట్టిన తర్వాత, మాస్టరు మీరు కొంచెం ఈ బరువు మొయ్యాలి, మీరు సత్సంగాలు చెప్పాలి, కనీసం నెలకి ఒక 2 మీటింగులు జిన్నూరులో చెప్పండి అంటే అలాగేనని నేను చెప్పాను. అలాగేనండి అని దాంట్లో భాగంగానే ప్రతి నెల నెలకి కనీసం ఒకటి జిన్నూరు వెళ్ళేవాడు బిఫోర్ కోవిడ్ అని. సరే, అనుకోకుండా నాన్నగారు శరీరం విడిచిపెట్టడం, మనం అందరూ ఇలా మిగిలిన అంతా జరిగింది. ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మిన్డ్ అండ్ ప్రీ ఆర్డైన్డ్ కదా. అయితే జరగవలసింది ఏదో జరిగింది. సరే, నాన్నగారి ఆ స్మృతుల నుంచి మనం బయటపడడానికి చాలా సమయం పట్టిందన్న. ఇంకా కొన్ని సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు ఉంటే చాలా బాగుండేది, మనకెంతో మేలు చేకూరేది అనిపించేది అన్నమాట. సరే, అంతా అలా అయిపోయింది. సరే, ఈ దీంట్లో భాగంగా అనేక మంది మిత్రులు, మన రమణ భక్తులు మనకి పరిచయం అయ్యారు. అంతా ఇది ఒక రమణ కుటుంబం అన్నమాట, యూనివర్సల్ ఫ్యామిలీ, విశ్వ కుటుంబం. అయితే భగవాన్ అలా ముందు పరిచయం అవ్వడం, కొద్ది మాసాలకే నాన్నగారు పరిచయం అవ్వడం, ఇదంతా ఒక డివైన్ ప్లాన్. సరే, ఇంక సబ్జెక్ట్లోకి వచ్చేటప్పటికి నాన్నగారు అద్భుతమైన తత్వబోధ చేశారు. అంటే వాట్ ఈజ్ ది గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, అసలు నిజంగా ఒక గోల్ ఉందా, ఉంటే హౌ టు అటైన్ ఇట్, దాన్ని ఎలా అటైన్ చేయాలి, అది అటైన్ చేసేలా ఉందా, ఒకవేళ ఆ గోల్ని మనం రీచ్ అవ్వాలంటే దానికి ఏమైనా పోగొట్టుకోవాల్సింది ఉందా, అద్భుతమైన తత్వబోధ చేశారు. ఎలా చేశారు, భగవాన్ రమణ మహర్షి గారి అవతారానికి కొనసాగింపే నాన్నగారు. ఆయన కొంత చేసి ఒక స్టేజ్లో విడిచిపెడితే దాన్ని కొనసాగించారు, కంటిన్యూయేషన్ అన్నమాట. ఆయన కదలకుండా ఒక చోట ఉంటే ఈయనంతా కదలి అనేక ప్రాంతాలు పర్యటన చేసి మనకి అనేక విషయాలు బోధించారన్నమాట. అయితే గురువు అనేది సింగులర్ నెంబర్, ఏకవచనమే. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఎందుకు అలా ఆకాశము అంటాం, ఆకాశములు అని అన్నాం, ప్లూరల్ నెంబర్ వాడాం. అలాగే బంగారము, బంగారములు అన్నాం, ఆభరణాలు అనేక ఉండొచ్చు. అదేవిధంగా సూర్యుడు, సూర్యులు అనే మాట వాడాం. ఎందువల్ల జగత్తుకు ఒక్కడే సూర్యుడు. అలా గురువు అనేది ఏకవచనం. ఇట్ ఈజ్ ఓన్లీ సింగులర్ నెంబర్. అదేంటి, చిదాకాశ స్వరూపం, ఆకాశానికి అవకాశమైందన్న. అయితే ఆ గురుస్వరూపం చిదాకాశం ఆయా కాలాల్లో రకరకాల ఉపాధులు ధరించి భూమి మీదకి వస్తూ ఉంటుంది. ఒక టైంలో బుద్ధుడిగా, మరొక కాలంలో శంకరుడిగా, మరొక కాలంలో భగవాన్ రమణ మహర్షిగా, ఇంకా ముందే అయితే వేదవ్యాసుడిగా, తర్వాత రామకృష్ణ పరమహంసగా, ఇటీవల కాలంలో మన గురువు నాన్నగారుగా. ఉపాధులు వేరు, దాని వెనకాల ఉన్న చైతన్యము, గురుతత్వం అది ఒక్కటే. అయితే భగవాన్ అంటాం, నాన్నగారని వాడుతూ ఉంటాం. మనకి ఇద్దరు వేరుగా కనపడితే మనం మోసపోయినట్లే. భగవాన్ అంటే గురువు, నాన్నగారంటే గురువు. గురువు అనేది ఏకవచనం, అది శుద్ధ చైతన్యం, అది చిదాకాశ స్వరూపం. ఇద్దరు గురువులు కాదు, గురువు ఒక్కరే. రెండు ఆకారాలు ధరించారు. అందువల్ల మనం భగవాన్ అన్న, నాన్నగారన్న కేవలం రెండు ఉపాధులు. లోపల ఉండేది, మనం నడిపించేది కేవలం ఒకే చైతన్యం అన్న. అయితే అదే చైతన్యం మనందరి అంతర్యామిగా కూడా ఉంది. అది మనకి తెలియదు కాబట్టి మన దేహాన్ని నేను అనుకుంటున్నాను. అంటే దేహాత్మ బుద్ధి కారణంగా భగవాన్ లోపల ఏ చైతన్యం అయితే ఉందో అదే చైతన్యం మనస్వరూపంగా ఉంది. కానీ మనకు అనుభవంలో లేదు కాబట్టి నేనంటే మనకు శరీరం గోచరిస్తుంది. మరి నాన్నగారికి, భగవానికి, ఇత్యాదులకి తత్వం తెలుసు కాబట్టి, తామెవరో తెలుసు కాబట్టి వారికి తన స్వరూపం కంటే భిన్నముగా రెండో వస్తువే కనపడదు. ఎలాగా, ఒక భగవాన్ దగ్గరికి, నాన్నగారి దగ్గరికి కానీ మనం వెళ్ళామనుకోండి, భగవాన్ ఎదురుకుండా కూర్చున్నాం అనుకోండి, భగవాన్ ఏమో నన్ను చూస్తుంటారు, నేను ఆయన చూస్తున్నాను అనుకోండి. నా దృష్టిలో నాకేమనిపిస్తోంది, నేను ఒక అజ్ఞానిని, ఫలానా ప్రాంతం నుంచి వెళ్ళాను, ఒక జ్ఞాని ఎదురుకుండా కూర్చున్నాను అని నాకు అనిపిస్తుంది. కానీ భగవాన్ దృష్టిలో ఏమనిపిస్తుంది ఆయనకి, నేను ఆయన కంటే భిన్నముగా కనపడను, నన్ను పూర్ణ జ్ఞాన స్వరూపంగా ఆయన దర్శిస్తారు. జ్ఞానికి అజ్ఞానం అంటూ ఎవరు ఉండరు, జ్ఞానానికి ఇతరము లేదు. అజ్ఞానికి జ్ఞానని అజ్ఞానని రెండు పేర్లు పెట్టుకుంటాం. ఎందువల్ల, నాకు దేహాత్మ బుద్ధి ఉంది కాబట్టి గురువును కూడా దేహ పరిమితుడిగానే నేను భావిస్తాను కాబట్టి ఆయన వేరు నేను వేరు అనిపిస్తాం. భగవాన్ దగ్గరికి ఎవరు వెళ్ళినా పూర్ణ స్వరూపంగా మనం చూస్తారు. ఆయన అదే చెప్పారు కదా, నేను తప్ప నాకు రెండో వస్తువు కనపట్టలేదు, తాను తప్ప రెండో వస్తువు లేదు. మనకు అలా ఉందా? అందువల్ల భగవాన్ ఏ స్థితిని అయితే పొందారో, నాన్నగారు ఏ స్థితిని అయితే పొందారో, దాన్ని పొందే ప్రయత్నం మనం చేయాలన్న. అయితే అసలు భగవాన్ సిద్ధాంతం కానీ, నాన్నగారు రెండు సిద్ధాంతాలు కాదు, ఒకటే సిద్ధాంతం. ఆయన ఆపింది, కంటిన్యూ చేశారని. అదేమిటి, దేహము జీవించుండగా మనందరికీ శాంతి కావాలి, సుఖము కావాలి. అంటే నేను ఏదైనా వద్దనగలను, నాకు ధనం ఇంక వద్దండి, పదవి నేను ఆశించట్లేదు, లేదా మరొకటి నాకు వద్దు, ఇలా చెప్పగలను. మీకు శాంతి కావాలంటే నాకు శాంతి అవసరం లేదని నేను చెప్పను. ఎందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఆశించేది శాంతిని. గాఢ నిద్రలో తెలుసో తెలియకో ఆ శాంతి మనకు అనుభవంలోనే ఉంది. ఎందువల్ల అక్కడ జగత్తు లేదు, అంటే శరీరము లేదు, దృశ్యము లేదు, నా శరీరం కూడా నాకు కనపడటం లేదు, నా పదవి కూడా లేదు, ఈ ప్రదేశం కూడా లేదు, కానీ నేను శాంతిగా హాయిగా ఉండగలుగుతున్నాను. అంటే ఆ కొద్ది గంటలు దేహము నేనే బుద్ధి నుంచి విడిపోతున్నాను, మనస్సు దాని మూలంలో లయమే ఉంటుంది. నాకు శాంతి అవసరం లేదని చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు ఈ సృష్టిలో. మనం అందరూ కోరుకునేది ఆ శాంతిని. అందువల్లే చూడండి, మనం ఏ పని చేసినా, ఎలాంటి కర్మ చేసినా దాని వెనకాల మన ఉద్దేశము దాని ద్వారా సుఖాన్ని పొందాలి, శాంతిని పొందాలని. అయితే ఆ శాంతికే చూడండి, ఇప్పుడు ఎవరైనా సరే దేవుడు లేడనేవారు ఉండొచ్చు, లేదా దేవుడు నాకు అక్కర్లేదు, ఆయనతో పని లేదు అనేవాళ్ళు ఉండొచ్చు, కానీ నాకు శాంతి అవసరం లేదు, సుఖం అవసరం లేదని చెప్పేవారు నేను ఇంకా ఉండాలి, ఉండాలని కోరుకుంటున్నాను. ఉండడం నా స్వభావం, నా స్వరూపమే. అందువల్లే ఉండకపోవడానికి, లేకపోవడానికి, శరీరం లేకుండా ఉండడానికి, శరీరం విడిచిపెట్టడానికి ఎవరు ఇష్టపడలేదు. నేను ఉండాలి, ఉండాలి, ఉండాలి. ఎందువల్ల ఉండడం నా స్వరూపం. ఒకప్పుడు కూడా నేను లేకుండా పోయేవాడిని కాదు. ఈ శరీరం పుట్టక మునుపు ఉన్నాను, ఇప్పుడు నేను అదే స్వరూపంగా ఆత్మగా ఉన్నాను. రేపు శరీరం లేకపోయినా నా ఉనికి కొనసాగుతుంది. ఉండడం నా స్వరూపం, శాంతి నా స్వరూపం. అలాగే జ్ఞానము, నేను అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను తెలుసుకునేవాడిని, జ్ఞానమే నా స్వరూపం. అందువల్లే అజ్ఞానాన్ని, దాని కారణంగా వచ్చే దుఃఖాన్ని నేను భరించలేకపోతున్నాను. దుఃఖానికి కారణమేంటి? అజ్ఞానం. అయితే దుఃఖాన్ని భరించలేకపోతున్నావు అంటే జ్ఞానము నా స్వరూపము, ఆనందము నా స్వరూపము. అందువల్ల నా స్వరూపంలో ఏదైతే ఉందో, స్వరూపంగా ఏదైతే ఉందో దాన్నే నేను కోరుకుంటున్నాను. అయితే శాంతి కావాలంటున్నావు, దేవుడు అవసరం లేదంట. అయితే దేవుడన్నా, శాంతి అన్నా, మోక్షం అన్నా, ఇవన్నీ పర్యాయ పదములే, అన్నీ పర్యాయ పదాలే. శాంతి వేరు, మోక్షం వేరు కదా, ఆత్మ వేరు, మోక్షం వేరు కదా, గురువు వేరు, మోక్షం వేరు కదా, అన్నీ పర్యాయ పదాలు. గురువు అంటే మోక్షస్వరూపమే. అయితే శాంతి కావాలి. అయితే తెలుసో తెలియకో మన ప్రయత్నం అంతా శాంతి గురించే కదా. ఆ శాంతికి మరో పేరు దేవుడు అన్న. ఇంకా మంచి పేరు ఏంటంటే సత్యము. భగవాన్ ఇంకా మంచి పేరు ఏం పెట్టారు? నేనంటారు. ఎందువల్ల? నేననేది దేవుడి యొక్క మొదటి పేరు అంటారు, మిగిలినది తర్వాత. ఆ నేననే దాన్ని సంస్కృతంలో అహం అంటాం కదా. అదే కృష్ణుడు అహం వైశ్వానరో భూత్వ, అహం ఆత్మ, రాకేశ ఇలా చెబుతూ ఉంటారు. అయితే ఆ నేననేది దైవం యొక్క ప్రథమ నామము, మొదటి పేరు అని చెప్పారు. నేనన్నా గురువన్నా ఆత్మన్నా చైతన్యం అన్నా అన్ని ఒకే వస్తువుకి రకరకాల పేర్లు ఉన్నాయి. అయితే భగవాన్ కానీ నాన్నగారు కానీ మనకు చెప్పేది ఏంటి, దేహము జీవించుండగానే దేహాత్మ బుద్ధి నుంచి విడుదల పొంది నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి, నీవెవరో తెలుసుకోవాలి, అప్పుడున్న ఆ స్థితినే మోక్షము అని పిలుస్తారు. అయితే మరి ఆ మోక్షం ఎక్కడుంది, అది భిన్నంగా మనకంట వేరుగా ఎక్కడో ఉంటే దాన్ని పొంది ప్రయోజనము లేదు. ఎందువల్ల, ఒక కాలంలో వచ్చింది, మరొక కాలంలో మన దగ్గర నుండి చేజారిపోతుంది. మోక్షం అలాంటిది అయితే మనకు ఎట్టి ప్రయోజనము లేదు. అయితే మోక్షం ఎక్కడుంది, అది ఎక్కడో లేదు, మన స్వరూపంగానే ఉంది. ఎందుకు స్వరూపంగా ఉంది, ఆ పరమాత్మ, ఆ మోక్షము, ఆ చైతన్యము సర్వవ్యాపి కాబట్టి, అంతటా ఉన్నవాడు కాబట్టి మన హృదయంలో కూడా అంతర్యామిగా ఉన్నాడు. అంతటా ఉన్న కారణంగా మన హృదయంలో కూడా ఉన్నాడు. అందువల్ల మోక్షస్థానము, గురుస్థానము హృదయమే, మన స్వరూపమే. అయితే మనము దేహము లేనని భావిస్తున్నాము, దాన్నే దేహాత్మ బుద్ధి అంటున్నాము కదా. ఆ కారణంగా ఆ చైతన్యాన్ని, అంతటా ఉన్న చైతన్యాన్ని దేహానికే పరిమితం చేసిన కారణంగా నేనంటే మనకు దేహము స్ఫురిస్తుంది. అంటే అనంతమైన ఆత్మని, అనంతమైన మన ఉనికిని, అఖండమైన మన ఉనికిని కేవలం ఒక దేహానికి పరిమితం చేయడం వల్ల జీవత్వం, అంటే నేను జీవుణ్ణి, నేను వ్యక్తిని, నేను ఎప్పుడో పుట్టాను, ఒకప్పుడు లేకుండా పోతాను, ఇలాంటి భావాలన్నీ వస్తున్నాయని. దేహము జీవించుండగానే దేహము నేననే బుద్ధి నుంచి విడుదల పొందాలి. పొందితే ఆ పొందిన తాను అమృతుడు అవుతాడు. భగవానికి ఇలాంటి అనుభవం 17వ సంవత్సరంలోనే కలిగింది మధురైలో. నాన్నగారికి తర్వాత కాలంలో 82లో అలా కలిగింది. దేహము జీవించుండగానే దేహము నేననే బుద్ధి నుంచి విడుదల పొందాలి. దాని కొరకై మన సాధనని గురిపెట్టాలి. అందుకే భగవాన్ ఏమంటారు, నువ్వు దేవుణ్ణి తెలుసుకో అని చెప్పట్లేదు, నిన్ను నువ్వు తెలుసుకో అంటున్నావు. ఎందువల్ల, మామూలుగా మనం దేవుడు అనగానే మనం వేరు భావంతో చూస్తాం, దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన అక్కడ ఉంటే ఆయన తెలియబడేవాడు, నేను తెలుసుకునేవాడిని అని భావిస్తాం. ఇది నిజము కాదు. ఎందువల్ల, నాకు దేవుడు దృశ్యమైతే నాకంటే చిన్నవాడు అయిపోతాడు, తక్కువ వాడు అవుతాడు. ఏ దృశ్యం తన నశ్యం అంట. దేవుడు దృశ్యము కాదు, ఆయన అనంతుడు, సకలాన్ని, అందరినీ తెలుసుకునేవాడు ఆయన. మరి ఆయన్ని మనం ఎలా తెలుసుకుంటాం అంటే, మన అహంకారానికి దేవుడు ఒక ఆబ్జెక్ట్ కాదు, ఒక దృశ్యము కాదు. ఎప్పుడైతే మన అహంకారము, దేహము నేననే బుద్ధి నశించిందో, అప్పుడు ఆయన పూర్ణుడవుతాడు, అనంతంగా మన స్వరూపంగా వ్యక్తమవుతాడు. అంతేగాని మనకు ఒక ఆబ్జెక్ట్ కాదు దేవుడు అంటే. అలాగే మోక్షం అంటే నేను తెలుసుకునేది కాదు, మోక్షమే నన్ను తెలుసుకోవాలి. అది అనంతమైన వస్తువు, జీవుణ్ణి తనలో ఐక్యం చేసుకోవాలి. అందువల్లే చూడండి, జీవ బ్రహ్మైక్యం అంటాం. ఇంకా మంచి మాట ఏంటంటే, బ్రహ్మ జీవైక్యం, బ్రహ్మము ఈ పరిమితుణ్ణి, ఈ జీవుణ్ణి తనలో ఐక్యం చేసుకోవాలి. అటువైపు నుంచి రావాలన్న జీవుడు మోక్షము పొందడం కాదు, మోక్షమే జీవుణ్ణి పొందాలి, తనలో విలీనం చేసుకోవాలి. అయితే భగవాను నిన్ను నువ్వు తెలుసుకో అంటుంటారు. నిన్ను నువ్వు తెలుసుకో అంటారు అంటే దాని అర్థం ఏంటంటే తెలుసుకునే నేనే, తెలియబడే నేను అని రెండు నేను లేవు. నేను ఏ నేను తెలుసుకోవాలి, నన్ను నేనే తెలుసుకోవాలి. అంటే మామూలుగా చూడండి, నేను ఒక దృశ్యాన్ని తెలుసుకుంటున్నాను అనుకోండి, తెలుసుకునే నేను వేరు, తెలియబడే ఆబ్జెక్ట్ వేరు. ఇక్కడ నన్ను నేనే తెలుసుకోవాలి. తెలుసుకునే నేనే, తెలియబడే నేనని తెలుసుకోవడమే నన్ను నేను తెలుసుకోవడం. రెండు లేవు, కానీ మన పరిమిత బుద్ధి కారణంగా నేను జీవుణ్ణి, నేను వ్యక్తిని, నేను పరిమితుణ్ణి, నేను పుట్టినవాడిని, నేను ఫలానా ప్రాంతానికి చెందినవాడిని అని మనమే పరిమితం చేసుకుంటున్నాం. నిజానికి మన ఉనికి ఎలాంటిది? మన స్వరూపం సత్, చిత్, ఆనందం. నేను లేని కాలం అంటూ లేదు. నా స్వరూపం ఆనందం, నా స్వరూపం జ్ఞానము. అంటే జ్ఞానము, ఆనందము, ఉనికి, మూడు వేరు వేరు కాదు. ఒకే వస్తువుకి ఆ మూడు, సూర్యుడికి వెలుతురు, వేడిమి ఎలాగైతే స్వభావము, మూడు ఆత్మ యొక్క స్వరూప స్వభావాలు అన్నమాట. అయితే ఆత్మ గురించి మాట్లాడుతున్నాం కదండి. ఎక్కడెక్కడైతే మనం ఆత్మ గురించి మాట్లాడుతున్నామో అప్పుడప్పుడే మనం ఏం చేయాలంటే ఆ ఆత్మ కంట, ఆ బ్రహ్మము కంట నేను భిన్నముగా లేను అని గుర్తించాలి. నేను ఆత్మకు వేరుగా ఉండి ఆత్మను తెలుసుకోవడం కాదు. ఆత్మ అనే పదం వచ్చిందనుకోండి, అది నేనే, దానికంటే నేను వేరుగా లేను. సముద్రము కన్నా కెరటము వేరుగా ఉంటుందా? ఎక్కడైతే అలా ఉందో దాని ఆధారంగానే సముద్రం ఉంటుంది. సముద్రము ఏమో విశాఖపట్నంలోను, అలా కాకినాడలోనూ ఉంటుందా? సముద్రం ఆధారముగానే అలా ఉంటుంది. అలాగే బ్రహ్మము ఆధారముగానే జీవుడు అనబడేవాడు ఒక స్థలం పన్ను. మరి నిన్ను నువ్వు తెలుసుకో అంటే అర్థమేంటి? అలా కూడా సముద్రమే. వాస్తవంలో అలకి ఉనికి లేదు, కేవలం ఉన్నది సముద్రమే. మన కంటికి ఒక అలలాగది కనపడుతోంది, వాస్తవంలో అప్పుడు కూడా సముద్రమే. అలాగే జీవుడంటే ఆత్మకి భిన్నముగా జీవుడు అనేవాడు లేడు. యథార్థములో మనకి బ్రహ్మానుభవం కలిగితే ఈ విషయం తెలుస్తుందమ్మా. భగవాన్ రమణ మహర్షి గారికి తన 17వ సంవత్సరంలో మధురైలో మేడ మీద ఉండగా ఆయనకి అమృతానుభవం కలిగింది. దీన్నే మృత్యు అనుభవం అని కూడా అంటారు, రెండు ఒకటే. అయితే అప్పటికే ఆయనకి ఎలాంటి శాస్త్రజ్ఞానము లేదు, ఆయన ఎలాంటి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవలేదు, సాధన అంటూ ఏమీ చేయలేదు. అప్పటికి ఇంకా ఆయన 9వ తరగతి చదువుతున్నారు. ఆయనకి హఠాత్తుగా ఈ మృత్యు అనుభవం కలిగింది. అంటే మృత్యు వచ్చి మీద పడింది అంటే అర్థమేంటి? ఈశ్వరుడు ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఎవరైతే గురువుని ఎన్నుకుంటారో వారిని గురువు ఎన్నుకుంటారు. ఇట్ ఈజ్ ఎ 1-to-1 రిలేషన్ అన్నా. అయితే ఆయన చేయవలసిన పనులన్నీ ఎంతో సాధన జీవితం అంతా పూర్వజన్మలో జరిగిపోయి ఉంటుందమ్మా. రావాల్సిన సమయం వచ్చింది. హఠాత్తుగా ఆయన్ని ఈశ్వరుడు ఆ మృత్యానుభవం కలగజేశాడు. ఎందుకు అలా జరిగింది అంటే నాన్నగారు చెబుతుండే దేవరహస్యం అని. అంటే అర్థం ఏంటంటే రహస్యం అంటే చెప్పకూడనిదే అని కాదు, దాని అర్థం నిగూఢమైన తత్వం కలిగినదే. మరి రహస్యం ఎందుకన్నారు? మామూలుగా మనం ఏమనుకుంటాం, దేవుడు ఎక్కడో ఉన్నాడు, మోక్షం ఎక్కడో ఉంది, ఎప్పుడో వస్తుంది, ఎంతో సాధన చేయాలి, ఎంతో కష్టపడాలి, ఏమేమో చేయాలి అని ఇలా భావిస్తూ ఉంటాం. రహస్యం ఎందుకైందంటే తిరా చేసి మోక్షం అనుభవంలోకి వచ్చిన తర్వాత అది నేనే. మరి నా గురించి నేను ఎంత కష్టపడి ఎన్ని చోట్ల తిరిగి ఎంత సాధన చేసి ఎంత హడావుడి చేశాను అని నవ్వుకునే రోజు వస్తుందన్న. రహస్యం ఎందుకైందంటే నేను వెదికిన వస్తువు వెదికే వస్తువు నేనే, అది రహస్యం అన్నమాట. నేను ఏదైతే పొందాలనుకుంటున్నానో ఆ సత్య వస్తువు నేనే. ఆ రహస్యం ఎప్పుడు తెలిసింది? ఆ బ్రహ్మానుభవంలో తెలిసిందండి. మామూలుగా చూడండి, మోక్షం అంటే మనం ఏమంటాం, అది మనకెందుకులేండి, చాలా గొప్ప గొప్ప తపస్సులు చేయాలి, చాలా సాధన చేయాలి, ఎక్కడో కూర్చోవాలి ఏకాంతంగా ఇలా మాట్లాడతాం. నిజానికి అలా లేదు. మోక్షము మన తలంపుకు తలంపుగా, ప్రాణానికి ప్రాణముగా, మనసు యొక్క మూలంలో నిజమైన నేనుగా, నా స్వరూపంగా, అత్యంత సమీపంగా, నిరంతరం మనకు అందుబాటులో ఉంది. అదే నేను. మరి నా స్వరూపంగా ఉన్న గురువుని మోక్షాన్ని విడిచిపెట్టి రెండు ఒకటే. మరి ఎంత దూరం బహిర్ముఖమై తిరిగాం? భగవానికి అదే జరిగింది. తాను వెదికే వస్తువు, తాను పొందవలసిన వస్తువు తానే, తన స్వరూపం. అందుకే భగవాన్ ఏమన్నారు, నిన్ను నువ్వు తెలుసుకో, నీవెవరో తెలుసుకో. మరి దేవుడు ఎవరో తెలుసుకో అని చెప్పాలి కదండి. మరి నాకు నేను దగ్గర నేనెవరో నాకు ఎరుకపడితే దేవుడు అంటే ఎవరో తెలుస్తుంది, మోక్షం అంటే ఏమిటో తెలుస్తుంది, జగత్ అంటే ఏమిటో తెలుస్తుంది, జగత్తు జీవుడు ఈశ్వరుడు ముగ్గురు మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుస్తుంది, ఉన్నది కేవలం తానేనని తెలుస్తుంది. అందువల్ల దేవుణ్ణి తెలుసుకోవాలన్న ముందు స్టెప్ ఏంటి, నేనెవరో నాకు తెలియబడాలి. నేనెవరో నాకు తెలియకుండా నాకు దేవుడు తెలిసాడండి, తెలుసుకున్నానంటే ఆ మాట నిజము కాదు. అయితే మనం చేసే సాధన పేరు, చక్కటి పేరు ఏంటంటే సత్యాన్వేషణ. అంటే విఆర్ ఆల్ ట్రూత్ సీకర్స్. మనం సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. మరి సత్యం ఎక్కడుందండి, ఎలా ఉంది అంటే, వాస్తవంలో సత్యము ఎక్కడ లేదు అనే ప్రశ్న అడగాలి. ఆత్మకి మీకు అందరికీ వినిపిస్తుంది కదండి, హలో హలో
వినిపిస్తుంది మాస్టర్ గారు, వినిపిస్తుంది
వినిపెడుతుంది. అలా సత్యం ఎక్కడ లేదు? సత్యం అంటే ఆత్మకు మరో పేరు, గురువుకు మరో పేరు. అంతటా వ్యాపించి ఉంది. మరి సత్యాన్వేషణ అంటే ఏమిటి? సత్యము ఉంది, అది నేనై ఉన్నాను, దానికంతా భిన్నముగా దాన్ని అన్వేషించేవాడే లేడు జీవుడు అని. అంటే ఆత్మకి, చైతన్యానికి, గురువుకి మరో పేరు సత్యం అని. మరి సత్యం అని ఎందుకు పెట్టారండి ట్రూత్ అని? కాలము చేత బాధింపబడనిది అని అర్థం. త్రికాల అబాధితం అన్నాం. మామూలుగా వ్యవహారిక సత్యాలు చూడండి, ఒక కాలంలో ఒకటి పుట్టింది అంటే మరొక కాలంలో అది లేకుండా పోతుంది. అంటే కాలము చేత బాధింపబడుతోంది అంటే నాశనం వస్తుందన్నమాట. సృష్టిలో కాలము చేత బాధింపబడిన వస్తువు నాశనం లేని వస్తువు ఏదైనా ఉందా అంటే అదొక ఆత్మ మాత్రమే. ఏదైతే నశించదో దాని పేరు ఆత్మ. మరి ఆత్మ ఎవరు? మనమే, మన స్వరూపమే. నేను వేరు ఆత్మ వేరు అనుకోకూడదు. ఇది భగవాన్ చెప్పిన మాటే. జీవుడు, జగత్, ఈశ్వరుడు మూడు ఒకే చైతన్యంలో కల్పన మాత్రంగా ఉన్నాయి. జీవుడికి ఆధారము చైతన్యం బ్రహ్మము, ఈశ్వరుడికి ఆధారము బ్రహ్మము, జగత్తుకి ఆధారము బ్రహ్మము. మూడు లేవు, మూడు ఆయనలో కల్పితం, ఉన్న వాటి వలె కనపడుతున్నాను. మరి భగవానికి ఆ ఆత్మానుభవంలో అదే జరిగింది. సరే హఠాత్తుగా ఆయనకి మృత్యు వచ్చి మీద పడింది. ఆ రావాల్సిన టైం వచ్చింది. సరే ఈయన కంగారు పడలేదు, భయపడలేదు, పెద్దవాళ్ళకి చెబుదాము అనుకోలేదు. ఇదేమిటో చూద్దామని దాన్ని అలాగే ఒక దృశ్యంలా చూడడం జరిగింది. అంటే అర్థం ఏంటి? ఒక సాక్షి మాత్రంగా చూస్తున్నారు ఆయన అలాగే పడుకున్నారు. పడుకుంటే శరీరం మనకి పైకి ఎలా కనపడుతుంది? బిర్రబిగుసుకుపోయి ఒక శవ మాదిరే ఉందంట. అయితే భగవాన్ ఏం చేశారు? భగవానికి ఏం జరిగింది? ఈశ్వరుడు ఒక 20 నిమిషాల పాటు ఒక సర్జరీ చేశారు. ఆ సర్జరీ అయిన తర్వాత ఈయన మామూలు మనిషి అయ్యారు. ఆ లేచిన వాడు వెంకట్రామన్ కాదు, వెంకట్రామన్గా మృత్యానుభవంలోకి వెళ్ళాడు. ఆ 20 నిమిషాల తర్వాత లేచి మళ్ళీ బయటకు వచ్చినవాడు వెంకట్రామన్ కాదు. ఆ ఉపాధికి తర్వాత కాలంలో గణపతి శాస్త్రి గారు భగవాన్ రమణ మహర్షి అని పేరు పెట్టారు. జీవుడు అనుభవంలోకి వెళ్ళాడు మృత్యానుభవంలో, బయటకు వచ్చినవాడు ఎవరు? ఈశ్వరుడు. ఉపాధి అదే. అయితే అలాంటి బ్రహ్మానుభవాన్ని ప్రతి ఒక్కళ్ళు పొందాలని నాన్నగారు చెబుతుండేవారు. ఎందువల్ల? మోక్షము మన ప్రతి ఒక్కరి జన్మ హక్కు. అది ప్రతి ఒక్కళ్ళు దాన్ని పొందడానికి అర్హులు, ఏదో కొద్ది మందికే కాదు. అది మన స్వరూపమే. మరి ఎందుకు పొందలేకపోతున్నాం అంటే తగిన శ్రద్ధ, తగిన సాధన. సాధన అంటే ఏదో చేయడం కదా, అహంకారాన్ని పోగొట్టుకునేటువంటి విధానం మన దగ్గర లేదు. నిజంగా అహంకారాన్ని పోగొట్టుకోవాలని మాటలు చెబుతున్నాము, దాన్ని బలపరుస్తున్నాము. అహంకారానికి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నాం. శరీరానికి ఎలాగే విటమిన్ టాబ్లెట్లు వేసుకుంటున్నాం, మరి అహంకారాన్ని బక్క చిక్కీలా చేయాలి. కానీ అలా జరుగుతుందా? మనం పోయిందనుకుంటున్నాం, పోవట్లేదు. అది నిజంగా నశిస్తే జ్ఞానస్వరూపులం అయిపోతుంది. మరి నిజంగా పోదు. ఎందువల్ల అంటే దానికే గురువు అనుగ్రహం కావాలి. అయితే ఎప్పుడైతే మనం గురువు అనుగ్రహం అన్నాం, దానికి తగిన అర్హత సంసిద్ధత మన దగ్గర ఉండాలి. సరి అయిన సాధన, తపన, అహంకారాన్ని పోగొట్టుకునేటువంటి సాధన మనకు కావాలి. సజీవమైన విశ్వాసం ఇవన్నీ మనకు ఉంటే త్వరితంగా అహంకారం నుంచి మనం విడుదల పొందుతాం. మామూలుగా చూడండి, మనకి కరోనా వచ్చిన తర్వాత మన అందరి సమస్య ఏంటి? అది రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే ఎంత త్వరగా దాని నుంచి విడుదల పొందాలనేటువంటి విధానంలోనే మనం ఉన్నాం. కరోనా మన జోలికి రాకూడదు, వస్తే వెంటనే విడుదల పొందాలి. అదే భావన మన అహంకారం పట్ల ఉన్నట్లయితే త్వరితగతిని దాని నుంచి విడుదల పొందుతాం. అహంకారం అంటే ఏంటి? కేవలం కోపతాపాలని కాదు, దేహము నేను అనిపిస్తుంది మనందరికీ. నేనంటే నా దేహాన్ని చూపెడుతున్నాను. ఈ దేహము నేననే బుద్ధిని అహంకారము అని పిలుస్తారు. అంతఃకరణ చతుష్టయం అంటారు. అంటే ఒకే మనస్సు నాలుగు విభాగాలుగా చెబుతూ ఉంటారు. మనస్సు ఒకటే. అదేంటంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. మనస్సు అంటే ఏంటి? నాన్నగారు చెబుతుండేవారు భగవాన్, మూలతలంపే మనస్సు. లేకపోతే మూలతలంపు, దానికి వచ్చే ఇతర తలంపులు కలిపి మనస్సు అని. అహంకారం అంటే ఏంటి? మనందరికీ దేహము నేననిపిస్తోంది. ఆ దేహము నేననే బుద్ధే అహంకారం అంట. మరి చిత్తం అంటే ఏంటి? మనలో జరిగిపోయినటువంటి అనేక స్మృతులు మన లోపల ఉంటాయి. భవిష్యత్తు గురించి అనేక ఊహలు చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం ఉన్న స్థితి నుంచి, వర్తమానం నుంచి వెనక్కి జరిగామనుకోండి, గతకాలంలోకి, ఆ స్మృతుల రూపంలో మనం వాటిని మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ వర్తమానంలో తెచ్చుకుంటాం. దాన్ని చింతించడము అంటారు. అంటే గతం గురించి చింతిస్తూ ఉంటాం, లేకపోతే భవిష్యత్ గురించి చింతిస్తూ ఉంటాం. అలా చింతిస్తూ వర్తమాన కాలంలో తక్కువ ఉంటూ ఉంటాం మనం. ఏదో సాధన పేరు చెప్పి వర్తమానంలో ఉండాలి. వర్తమానంలో అని కూడా కదా, వర్తమానంగా ఉండాలి. అలా మనం కూర్చుంటే మన మనస్సు గతంలోకి వెళ్ళిపోతుంది, లేకపోతే భవిష్యత్తులోకి వెళ్ళి అక్కడ తిరుగుతూ ఉంటుంది. చింతించేది చిత్తం. అలాగే బుద్ధి. బుద్ధి అంటే విచక్షణా జ్ఞానము. ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు ఇది మంచిదా చెడ్డదా, దీన్ని మనం ముందుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదనే విచక్షణ మానవులకు ఉంది. అంటే జంతువులకి పక్షులకి లేని రెండు వరాలు ఈశ్వరుడు మనకి ఇచ్చాడు, రెండు ఫ్యాకల్టీస్ అన్నమాట. అదేంటంటే విచక్షణాశక్తి, రెండు వాక్శక్తి అన్నమాట. జంతువులకి విచక్షణ ఉండదు. జంతువులన్నీ మగ జంతువులే, మాట్లాడలేవు. ఈ రెండు అవకాశాలు మనకున్నాయి మానవులుగా. ఈ రెండింటిని ఉపయోగించి మన స్వస్థితిలోకి వెళ్ళిపోవాలి, మన తాలూకు నిజంలోకి మేల్కోవాలని. అందువల్ల దేహేంద్రియ మనోబుద్ధులు, మనకు శరీరం ఉంది, దాన్ని ఉపాధి అంటూ ఉంటుంది. ప్రాణము ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు, బుద్ధి. ఇది దాటిన తర్వాత మన తాలూకు నిజం ఉంది. ఆ నిజమే ఈ దేహేంద్రియ మనోబుద్ధులను నడిపిస్తోంది. లేకపోతే స్వతహాగా జడములు, వీటికి స్వతంత్రమైనటువంటి అస్తిత్వం లేదు. ఆత్మ ఆధారంగానే మన బుద్ధి పనిచేస్తాం, ఆత్మ ఆధారంగానే మన మనస్సు, అలాగే చైతన్యం ఆధారంగానే మన శరీరం. దేహేంద్రియ మనోబుద్ధులు నావే, కానీ నేనంటే అవి కాదు. దేహేంద్రియ మనోబుద్ధులు కాదు, అవి లేకపోయినా నేను ఉండగలను. గాఢ నిద్రలో అదే జరుగుతుంది. దేహము లేదు, ఇంద్రియాలు కూడా లేదు, దేహం కనపడటం లేదు, అలాగే చుట్టూ ఉండే ప్రపంచం కనపట్టలేదు, ఏ ప్రాంతంలో ఉన్నామో తెలియట్లేదు, కానీ సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం. నిద్ర లేచిన తర్వాత మీరు ఎలా నిద్రించారంటే నాకేమీ తెలియదు కానీ సుఖముగా ఉన్నాను, శాంతిగా ఉన్నానని చెప్పగలుగుతాం. ఎవరు అలా చెప్తున్నారు? ఆ నిద్రకి సాక్షిగా ఎవరున్నారో ఆయన ఇచ్చే స్టేట్మెంట్. అది నేను బాగా నిద్రించాను, నాకు శాంతిగా ఉందని ఎవరు చెప్తున్నారు? ఆ చెప్పే వారే చైతన్యం, సాక్షి స్వరూపం, ఆయనే అంతర్యామి. అంతర్యామి అంటే అర్థం ఏంటంటే మన కంటికి కనపడకుండా మన లోపల, మన లోపల అంటే సర్వాంతర్యం, అందరి లోపల ఉండి ఆ దేహాన్ని వారి వారి ప్రారంభాన్ని బట్టి ఆడించేటువంటి చైతన్య శక్తి అంటే పరమాత్మ. అదే గురుస్వరూపం. అంటే గురువు అంతర్యామిగా ఉన్నాడు, నీ స్వరూపంగా ఉన్నాడు అనే మాట అనేక సందర్భాల్లో మనం విన్నాం నాన్నగారి దగ్గర. చైతన్యమే, అంతర్యామిగా ఉన్న గురువే బాహ్యంలో ఒక రూపు ధరించి మన గురించి బోధ చేసి మనని అంతిమ సత్యంలోకి మేల్కొనేలా చేస్తుంది. అలాగని బాహ్య గురువు వేరు, అంతర్గురువు వేరు కాదు, గురుస్వరూపం ఒకటే. అంటే మనకి దేహబుద్ధి ఉంది కాబట్టి మనలాంటి శరీరం ధరించిన ఇంకొక గురువు కావాలి అనిపిస్తుంది అన్నమాట, లేకపోతే మన బుద్ధికి అందదు. ఈ బాహ్య గురువు ఏం చేస్తారు? నిజమైన గురువు నీ స్వరూపంగానే ఉన్నారు, నీ అంతర్యామిగానే ఉన్నారు, నీ మనస్సును అంతర్ముఖం చేయి, నీ హృదయంలో ఉన్నది గురువే, గురుస్థానం హృదయమే అని మనకు చెబుతారు. ఎప్పుడైతే మనం మనస్సు అంతర్ముఖమైందో సాధనలో, అంతర్ముఖం అయ్యే కొద్ది బాహ్య దృష్టి తగ్గుతూ ఉంటుంది. అంటే భగవాన్ నాన్నగారు చెప్పేది ఏమిటి, మనస్సు బాహ్యముఖమైతే అది ప్రపంచం అవుతుంది, విషయాల వైపుకి వెళుతూ ఉంటుంది. అదే మనస్సు అంతర్ముఖమైతే అదే బ్రహ్మమై కూర్చుంటుంది. ఎప్పుడైతే మనస్సు అంతర్ముఖమై దాని మూలాన్ని చూసిందో అప్పుడు అది నశిస్తుంది, అక్కడ బ్రహ్మము తానుగా నేనుగా వెలుగుతూ ఉంటుందన్నమాట. మనస్సు దాని మూలంలో నశిస్తేనే మనకి బ్రహ్మానుభవం కలుగుతుంది. నాశనం అంటే బాహ్యమైన అర్థం తీసుకోకూడదు. నాశనం అంటే ఇక్కడ ఏమిటంటే, అసలు నాశనం అనే మాట సృష్టిలో వర్తించదు. అది మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అని ఉంది. అంటే మరేమిటి నాశనం అంటే? రూపాంతరం చెందడం అన్నమాట. మనస్సు రూపాంతరం చెంది దాని యథాస్థానంగా మారిపోతుంది అన్నమాట, యథారూపంగా. అసలు మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? దాని మూలమైన బ్రహ్మము నుంచే. మనోనాశం అంటే ఏంటి? మళ్ళీ తిరిగి తన పూర్వస్థితిని గుర్తించడం అన్నమాట. ఇక్కడ నాశనం అంటే అర్థం ఏంటంటే మనస్సు దాని మూలములో తన ఉనికిని కోల్పోవడం. ఎలాగా? ఒక నది ప్రవాహం ఉందనుకోండి, ఆ నదిలో ఒక నీటి బుడగ ఉందనుకోండి, నీటి మీద, అప్పుడు దాన్ని నీటి బుడగ అని పేరు పెడుతుంది. ఆ బుడగను మనం చిదిపేస్తే ఏం జరుగుతుంది? సముద్రమో నదో అయి కూర్చుంటుంది. మనస్సు దాని మూలాన్ని చూసినట్లయితే ఇంకా అది లేకుండా పోతుంది. దాని మనస్సు అని పిలవలేము. దాన్నే శుద్ధ మనస్సు అని, పూర్ణ మనస్సు అని, మనస్సు కాని మనస్సు అని పిలుస్తూ ఉంటారు. అదే మన స్వరూపం. అమనస్క స్థితి అంటారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనస్సు అనేది నిజంగా ఉందా? నిజంగా మనస్సు అనేది ఒకటి ఉంటే రమణ మహర్షి గారికి నశించదు, బుద్ధ భగవానుడికి నశించదు, ఎవరికి నశించి ఉండదు. మనస్సు నిజముగా లేదు. అయితే కేవలం అది ఒక తలంపు, దేహపరిమితమైన తలంపు అన్నమాట. అయితే భగవాన్ ఆయన అనుభవంలో ఏం తేలింది? మనస్సు అనేదే లేదు అని ఆయనకి తేలిపోయింది. మనకు కూడా నేనెవరో నాకు తెలిస్తే అప్పుడు మనస్సు నిజము కాదని తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, మనస్సు అనేది ఉందని ఒప్పుకొని దానికి ఉనికినిచ్చి మళ్ళీ ఆ మనస్సుని ఏదో పోగొట్టుకోవాలని రకరకాల సాధన చేసి చుట్టూ తిరిగి వస్తున్నాం. అందుకే భగవాన్ ఏం చెప్పారంటే, అసలు నేను ఎవరో విచారణ చేయమంటున్నారు. అంటే మూలతలంపే నేనుగా మనస్సుగా వ్యక్తమవుతుంది. అసలు ఆ మూలతలంపు ఎవరు అని విచారణ చేయమంటున్నారు. ఎందుకు చేయమన్నారండి? మనము 24 గంటల్లో ఒక 6 గంటలు 8 గంటలు నిద్రాస్థితిలో ఎలాంటి సమస్య లేకుండా, మనస్సు గొడవ లేకుండా, దేవుడు గొడవ లేదు, సృష్టి గొడవ లేదు, ఎలాంటి సమస్య లేకుండా హాయిగా శాంతిగా ఉండగలుగుతుంది. నిద్రాస్థితిలో కొన్ని నిమిషాలు స్వప్నావస్థలో కూడా వెళుతున్నాం. ఈ మేల్కొన్న స్థితిలో జాగ్రత్త అవస్థలో, నిజంగా జాగ్రత్త అవస్థ కాదు ఇది, ఇప్పటికే పేరు ఎలా పెట్టుకుంది. ఈ జాగ్రత్త అవస్థలో నిద్ర లేచింది మొదలు మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్ళే వరకు అనేక ఇబ్బందులు పడుతున్నాం. దాంట్లో భాగమే సాధన కూడా. సాధన ఎప్పుడు చేయాలనిపిస్తుంది? ఈ అవస్థలోనే. మోక్షాన్ని ఎప్పుడు పొందాలనిపిస్తుంది? ఈ మేల్కొన్న అవస్థలోనే. అంటే ఒకే నేను, ఒకే వ్యక్తిని కొన్ని గంటలేమో శాంతిగా ఉంటున్నాను, సాధనే అవసరం ఉండట్లేదు, మరికొన్ని గంటలు అశాంతిగా దుఃఖంతో ఉంటున్నాం. దీంట్లో ఏది నిజముగా తీసుకోవాలి? ఆ నిద్రావస్థన, లేకపోతే ఈ జాగ్రత్త అవస్థన? అయితే నిద్రావస్థలో, గాఢ నిద్రలో మనస్సు దాని మూలములో లయమై ఉన్న కారణంగా మనకు అంత శాంతి అందుతుంది. అక్కడ మనస్సు లయమై ఉంది కానీ మనకి ఎరుక లేదు. ఎందుకు లేదంటే, మనస్సు నిద్రాస్థితిలోకి ఎలా వెళ్ళింది? ఒక జీవుడిగా ప్రవేశించింది అంతే కదా. నేను ఫలానా ఎక్స్గా నిద్రలోకి వెళ్ళాను, మళ్ళీ అదే ఎక్స్గా మెలకువలో బయటకు వస్తున్నాను, సమస్యలు మొదలైపోతుంది. నిద్రాస్థితిలోకి వెళ్ళినవాడు ఒకడు, తర్వాత మేల్కొన్నవాడు ఒకడు ఉండడు, అదే వ్యక్తి మేల్కొంటున్నాడు. అంటే ఏం జరిగింది? కొన్ని గంటలు మనస్సు దాని మూలంలో అణిగి ఉంది. ఎరుకతోటి మనస్సు హృదయంలో నశిస్తే బ్రహ్మానుభూతి కలుగుతుంది. అంటే ఇక్కడ ఎరుక ఉంది, ఈ జాగ్రత్త అవస్థలో ఎరుక ఉంది కానీ శాంతి లేదు. అక్కడ సుఖం ఉంది నిద్రాస్థితిలో కానీ ఎరుక లేదు. నిద్రాస్థితిలో ఉన్న శాంతి, ఈ మెలకువలో ఉన్న ఎరుక ఒకేసారి అనుభవంలో ఉంటే బ్రహ్మానుభవం కలుగుతుంది. అంటే జీవుడు వాస్తవంగా తానెవరో మర్చిపోకూడదు. సర్వకాల సర్వావస్థలందు నిజంలో నేను ఎవరని, భగవాన్ ఏం చెప్పారు, నాన్నగారు ఏం చెప్పారు, నేనంటే బ్రహ్మమే, జీవుడు బ్రహ్మమే, జీవుడు జగత్తు ఈశ్వరుడు ఒకే చైతన్యము, బ్రహ్మము కానిది కించిత్తు కూడా లేదు అంటే నాకు ఎరుకు ఎలా ఉండాలి? నేను ఒక మనిషిని అనేటువంటి ఎరుకను నేను ఎలా అయితే పోగొట్టుకోను? అలాగే నేను ఆత్మని, నేను చైతన్యాన ఎరుక కొనసాగుతూ ఉండాలి. అంటే మెలకువలోకి వచ్చేటప్పటికి దేహభావన వస్తుంది, నేను జీవుణ్ణి అయిపోతుంది. నేను ఒక జీవుణ్ణి అనుకుని మళ్ళీ సాధన చేసి బ్రహ్మం అవ్వాలి, మోక్షాన్ని పొందాలని భావిస్తున్నాను. ఇప్పుడు నేను ఆత్మని, నిద్రాస్థితిలోని ఆత్మని, ముందు జన్మలోని ఆత్మని, రాబోయే జన్మలోని ఆత్మని, నిజంగా యథార్థములో నేను పొందవలసింది ఏమీ లేదు. కానీ ఆ పదాల కూర్పులో మోక్షానుభవం పొందాలి అంటారు. ఇక్కడ పొందడం అంటే పోగొట్టుకోవడం అని అర్థం అన్నమాట. ఎలాగా? నేను ఆరోగ్యాన్ని పొందాలి అంటే అనారోగ్యాన్ని పోగొట్టుకోవాలి. నేను ఆత్మానుభవాన్ని పొందాలి అంటే అహంకారాన్ని పోగొట్టుకోవాలి. జ్ఞానములో, జ్ఞానానుభవంలో పొందడం అంటే పోగొట్టుకోవడం అన్నమాట. బ్రాహ్మీ స్థితిని పొందాలి అంటే దేహాత్మ బుద్ధిని పోగొట్టుకోవాలి. ఆరోగ్యము రావాలి, అనారోగ్యము పోవాలి. పొందడం అంటే పోగొట్టుకోవడం. మన దగ్గర ఉన్న అజ్ఞానాన్ని, అవిద్యని, దేహాత్మ బుద్ధిని పోగొట్టుకుంటూ ఉండాలి ఏ రోజు కాదు. ఎప్పుడైతే ఆ ప్రయత్నంలో ఉన్నామో, గురువు సర్వవ్యాపి, ఆయన శరీరంతో ఉన్నా లేకపోయినా అంతటా ఉన్నారు, మన హృదయంలో ఆత్మగా ఉన్నారు. గురుస్థానం హృదయము, ఆయన సహకారం నిరంతరం ఉంటుందండి. అసలు మన ఈ భూమి మీదకి వచ్చిన పని నేనెవరో తెలుసుకోవడానికి నేను వచ్చాను. ప్రతి ఒక్కరూ వాస్తవంగా తానెవరో తెలుసుకుంటూ ఈ భూమి మీదకి వచ్చారు. మన ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే, అతి ముఖ్యమైన పని, నేను ఎవరో తెలుసుకోవడం, అంతకు మించిన పని లేదు. నాకు అతి ముఖ్యమైన పని ఏంటి? నేను ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏం జరుగుతుంది? ఈ బంధము నుంచి, ఈ అవిద్య నుంచి బయటపడతాను. నా స్వరూపం నాకు అనుభవంలోకి వస్తుంది, అమృతుణ్ణి అవుతాను. మరి తెలుసుకోకపోతే నష్టమేంటి? పునరపి జననం, పునరపి మరణం అన్నారు కదా. అంటే మళ్ళీ ఇలాంటి శరీరాలు, ఇంకో ప్రాంతం, ఇంకో ప్రదేశం, మళ్ళీ స్వప్నాలు మామూలే. ఇప్పుడు ఒక పెద్ద కళలో ఉన్నాం భగవాన్ చెప్పినట్టు, మళ్ళీ ఇంకో కళ మొదలవుతున్నాం. దీనికి అంత ఉండదు. సంసారం సముద్రం అన్నాం. సంసారం అంటే సైకిల్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అన్నాం. అంటే పుట్టడం, మరణించడం, తిరిగి పుట్టడం, మరణించడం, ఇదే సంసారం అంటే. దీనికి ముగింపు లేదు. అయితే మనం వచ్చిన అతి ముఖ్యమైన పనిని మర్చిపోకూడదు. నేనెవరో తెలుసుకునే నిమిత్తము, నేను అంటే ఏమిటో తెలుసుకునే నిమిత్తము, ఆ మోక్షానుభవాన్ని పొందే నిమిత్తము ఈ భూమి మీదకి వచ్చాం. ఆ తెలుసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి, ఆ తెలుసుకునే ప్రయత్నంలో ఉండాలి. అంతకు మించిన గొప్ప పని సృష్టిలో ఏమీ లేదు. గొప్ప పుణ్యకార్యం అంటే అదే. మిగిలినవన్నీ రెండవ పక్షం, ఇంకేం చేసింది, నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఎలాంటి గొప్ప పనులు చేసినా అది వ్యవహారిక సత్యములు మాత్రమే. జీవుడికి తానెవరో తెలియబడితే తప్ప ఈ కర్మచక్రం నుంచి, జనన మరణ చక్రం నుంచి విడుదల పొందలేడు. తాను ఎవరో తెలియబడితే ఆ ప్రయాణం పూర్తవుతుంది. అయితే నిజంగా మనకి నేనెవరో తెలుసుకోవాలని తపన ఉన్నప్పుడు గురువు ఏదో రూపంలో బాహ్యంగా కానీ అంతరంగా కానీ మనకి సహాయాన్ని అందిస్తూనే ఉంటారు. ఎలాగ చెప్పండి, సృష్టిలో ప్రతిదీ గురుస్వరూపమే. జగత్తు బ్రహ్మమైనప్పుడు గురువు కాని ఉపాధి, గురువు కాని వస్తువు ఏముంటుంది చెప్పండి? ఏదో ఉపాధి ద్వారా మనకి సహాయం అందిస్తారు. మనం ఏ స్థాయికి ఎదగాలంటే జగత్తుని గురుస్వరూపంగా చూడాలి. అది భగవాన్ చెప్పిందండి. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు మూడు ఏకస్వరూపమే. మరి జగత్ అన్నప్పుడు అనేక ఉపాధులు ఉంటాయి, మనలాంటివి, జంతువులు, పశువులు, పక్షులు. మరి దాంట్లో ఏ ఒక్కటైనా గురుస్వరూపం కానిది ఉంటుందా? అంటే ప్రతి ఉపాధిలోనూ గురుస్వరూపాన్ని, చైతన్యాన్ని మనం దర్శించాలి. గురువు అంటే నామము కాదు, రూపము కాదు. ఒకవేళ గురువుని నామానికి రూపానికి మనం పరిమితం చేస్తే అది మన అజ్ఞానమే. ఎందువల్ల చెప్పండి, భగవాన్ ఏమంటున్నారు, 17వ సంవత్సరంలో అమృతానుభవం పొందారు, తర్వాత ఆయన ప్రతిరోజు కూడా గురువు అంటే దేహము కాదు, గురువు అంటే ఆత్మ, ఈ మాటలు కొన్ని లక్షల సార్లు చెప్పారు ప్రతి సందర్భంలో. కానీ ఈరోజు కూడా మనం భగవాన్ని, నాన్నగారిని దేహ పరిమితులని చూస్తున్నాం. చూడండి, మనకి ఇప్పటికి కూడా భగవాన్ అంటే ఒక ఆకారం, ఒక పేరు, నాన్నగారు అంటే ఒక ఆకారం పేరు. వారు ఏమని మొత్తుకుంటున్నారు, గురువు అంటే శరీరము కాదు, గురువు అంటే చైతన్యము, గురువు అంటే సత్యము, కాలముతో సంబంధం లేదు, గురువు లేని కాలము లేదు. ప్రతి ఉపాధి గురువే, ఇందువల్ల అంతర్యామిగా చైతన్యం ఉంది, అదే గురువు అంటే. మామూలుగా ఒక ఉపాధి తీసుకోండి, అంటే ఒక శరీరం ఉందనుకోండి, దానికి ప్రాణం ఉంటుంది, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ ఉంటాయి, వాటికి ఆధారముగా బ్రహ్మం ఉంటుంది కదా. ఏ ఉపాధి అయినా ఆ బ్రహ్మం ఏకస్వరూపం కదా. మరి ఒక ఉపాధిలో, ఒక ఆకారంలో మనం గురువుని దర్శించలేకపోతే చైతన్యంగా ఆ దోషం మంది, అంటే మన బుద్ధి వికసించలేదని. ఏది గురువు అండి అని కాదు, అసలు గురువు కానిది ఏముంది, ఆత్మ కాని వస్తువు ఏముంది, చైతన్యం కానిది ఏముంది? ఏకం సత్, విప్రా బహుధా వదంతి అన్నారు. ఏకం సత్, సత్యవస్తువు బ్రహ్మము ఏకస్వరూపం. ఇక్కడ ఏకం అంటే మన లెక్కల్లో ఒకటి రెండు కాదు. లెక్కల్లో ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఎడం పక్కన 0 ఉంటుంది, కుడి పక్కన 2 ఉంటుంది. 0కి 2కి మధ్యన ఒకటి కాదు. ఏకం అంటే ఒకటి తప్ప ఇంక రెండవది లేనిది, రెండవది కానిది అనమాట. అందుకే అద్వైతం అన్నారు. అద్వైతం అంటే రెండవది లేనిది అని కాదు, రెండుగా కనపడిన, మూడుగా కనపడిన, అనేకంగా కనపడిన, అది వస్తు ఒక్కటే. ఎలాగా? బంగారం ఉందనుకోండి, బంగారం అనేది ఏకస్వరూపం. అనేక ఆభరణాలుగా చేయించి గుట్టగా పోసామనుకోండి, అనేక పేర్లు పెడతాము, అప్పుడు కూడా ప్రతి వస్తువులో ఉన్నది ఏక బంగారమే. ఆభరణాలు 10, బంగారము ఏకస్వరూపం. 10 రకాల ఆభరణాలుగా చూసినప్పుడు కూడా జ్ఞాని వాటిని బంగారముగానే చూస్తాడు, వాటిని మూలముగా. అలాగే జ్ఞాని మనని చూస్తున్నారనుకోండి, మనని పూర్ణ జ్ఞానంతో చూస్తారన్నమాట, మనని అజ్ఞానిగా చూడరు. ఎందువల్ల? ఆయనలో అజ్ఞానం లేదు. జ్ఞానికి తాను తప్ప రెండో వస్తువు కనపడదు, అంటే ఇతరము కనపడదు. జ్ఞానానికి ఇతరము లేదు, జ్ఞానికి ఇతరము లేదు, అంతా తాను. అలాంటి జ్ఞానిని, గురువుని ఒక దేహానికి పరిమితం చేస్తే చూడండి, మనం మన బుద్ధితోటే చూస్తున్నాము. అందుకని మన భగవాను నాన్నగారు అనేక మంచి మంచి మాటలు, చక్కటి ఉపమానాలతో చెప్పారు. భగవాన్ అయితే నిన్ను నువ్వు తెలుసుకో, అలాగే ఊరక ఉండు అంటూ ఉంటారు. నీ స్వరూపమే మోక్షం అంటారు, నీ స్వరూపమే శాంతి అంటారు. నువ్వు ఆత్మవే అంటే అర్థమైంది, మోక్షము నీ చేత పొందబడేది కాదు, నీవే మోక్షం. మరి నేనే మోక్షం అయితే, నేనే శాంతి అయితే నాకు ఎందుకు తెలియబడటం లేదు, నాకు దుఃఖం ఎందుకు వస్తుంది? అయితే దుఃఖం ఎప్పుడు వస్తుంది? కేవలం మేల్కొన్న స్థితిలో, జాగ్రత్త అవస్థలో వస్తుంది. ఇక్కడ ఏముంది మనకి? దేహములైననే బుద్ధి ప్రస్ఫుటంగా ఉంది మనకు. మరి దుఃఖానికి మూల కారణము దేహాత్మ బుద్ధి. మరి దుఃఖము నశించాలంటే దానికి కారణం దగ్గరికి వెళ్ళాలి, మూల కారణం. దేనివల్ల వస్తుంది దుఃఖము? దేహములైననే బుద్ధి వల్ల వస్తుంది. ఆ దేహాత్మ బుద్ధి నశిస్తే దుఃఖము నుంచి శాశ్వతంగా విడుదల పొందదు. అయితే భగవాన్ దృష్టిలో, నాన్నగారి దృష్టిలో దుఃఖం అనేది ఒప్పుకోరు నిజం కాదంట. ఎందువల్ల? దుఃఖము నిజమైతే భగవాన్ని విడిచిపెడుతూ నాన్నగారిని విడిచిపెట్టదు. దుఃఖము నిజమైతే గాఢ నిద్రలో మనల్ని కూడా విడిచిపెట్టదు. నిజమనేది 24 గంటలు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దుఃఖం అనేది ఒక తలంపు, మన తలంపు ఎంత నిజమో అంత నిజం. దేహము నేననే బుద్ధికి, అంటే అహంకారానికి ఫలితంగా వచ్చే ఒక తలంపు అన్నమాట. ఒక తలంపు రీత్యా వచ్చే ఫలితం దుఃఖం అంటే. అందుకే భగవాన్ ఏమంటారు, నాకు దుఃఖంగా ఉందంటే నీలో దుఃఖము ఎవరికో విచారించంట. దుఃఖము నీ శరీరానిక, మనస్సుక, చైతన్యానిక, దేహానికి కాదు. దేహము జడము, ఆత్మ శుద్ధ చైతన్యం, అది సుఖస్వరూపం. మరి ఎవరికి దుఃఖము అంటే దేహాన్ని నేనుగా భావించే ఆ మనస్సుకే దుఃఖం. అంటే దుఃఖం నుంచి విడుదల పొందాలంటే మనస్సు నశించి తీరాలి. అందువల్లే భగవాను నాన్నగారు చెప్పారు, మనోనాశమే మోక్షం అంట. అదే ఉపదేశారంలో కూడా చెప్పారు, అహం అపేతకం నిజ విభానకం. జీవుడికి ఈశ్వరుడికి ఒక బేరం అన్నమాట, ఒక ఒప్పందం. దేవుడు ఏమంటున్నాడు ఈశ్వరుడు, నీ అహంకారాన్ని పరిపూర్ణంగా 100కి 100 కూడా నాకు అర్పించు. ఎప్పుడైతే అహంకారాన్ని అర్పించావో నీకు జ్ఞానం నీకు ఇస్తాను, మోక్షానుభవాన్ని నీకు ఇస్తాను. అంటే బ్రహ్మానుభవం కలగాలంటే 100కి 100 పాళ్ళు అహంకారం నశించి తీరాలి, 99 పాళ్ళు కాదు. ఎప్పుడైతే అహంకారం నశించిందో అక్కడ బ్రహ్మము తానుగా నేనుగా స్వరూపంగా వెలుగుతుందో. కానీ మనం పొరపాటుగా అహంకారానికి మోక్షం అంటున్నాం, అహంకారంతో మోక్షాన్ని వెతుకుతాం. జీవుడికి మోక్షము కాదు, అహంకారానికి మోక్షము కాదు, మోక్షములో ఇద్దరు ఉండే అవకాశం లేదు. మోక్షము అంటే జీవుడు ఉండే అవకాశమే లేదు, మోక్షమే ఉంటుంది. మోక్షములో జీవుడు ఉండి మోక్షము ఉంటే అది మోక్షం అవదు, అది ఏకస్వరూపం. జీవుడు ఎప్పుడైతే తన వ్యక్తిత్వాన్ని, తన ప్రత్యేకమైన అస్తిత్వాన్ని, ఆ దేహ పరిమితత్వాన్ని కోల్పోయాడో తాను అఖండం అయిపోతాడు, పూర్ణం అయిపోతాడు. అంతవరకు ఈ దుఃఖము తప్పదు. అందువల్ల భగవాన్ కానీ నాన్నగారు కానీ ఏం చెప్పారు, ఏదో ఒక ఉపాయం ద్వారా విచారణ కానీ శరణాగతి వల్ల కానీ మనస్సు నశించాలి, దేహాత్మ బుద్ధి నుంచి విడుదల పొందాలి. రెండు మంచి ఉపాయాలే, విచారణ చేయవచ్చు, శరణాగతి చెందవచ్చు, నిష్కామ కర్మ చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు. అయితే దేన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి, దాని ద్వారా అహంకారం పల్చబడాలి, అహంకారం నశించాలి. మనస్సు నశించకుండా ఎన్నటికీ బ్రహ్మానుభూతి కలగదు. భగవానికి అదే జరిగింది. ఇరవై నిమిషాల్లో జ్ఞాన సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఈశ్వరుడు. మామూలు వెంకటరామన్ అమరుడైన వెంకటరామన్గా ఇమ్మార్టల్గా బయటకు వచ్చేసాడు. ఎప్పుడైతే ఒకరికి బ్రహ్మానుభవం కలిగిందో తర్వాత ఉపాధి ఉండవలసి వస్తే కొంతకాలం, భగవానికి బ్రహ్మానుభవం కలిగిన తర్వాత సుమారు 54 సంవత్సరాలైన ఉపాధితో ఉన్నారు శరీరంతో. అలా ఉండవలసి వస్తే ఆ లోపల పనిచేసేది ఈశ్వరుడే. అంటే అక్కడ ఒక ఉపాధి భగవాన్ ఉపాధిలా కనపడుతుంది రమణ మహర్షి గారు, లోపల అక్కడ పనిచేసేది ఈశ్వరుడే. అందువల్లే ఆయన ఒక మాట మాట్లాడిన, ఆయన ఒక పని చేసిన, మరి ఏమి చేసినా, ఒక రాత రాసిన ఈశ్వరుడే చేసినట్లు. ఎందుకు అక్కడ అహంకారం లేదు కదా. ఆ మేడ మీద మృత్యానుభవంలో ఈశ్వరుడు ఉపాధిని స్వాధీనం చేసేసుకున్నాడు. అయితే మన విషయంలో కూడా మనకి ఒక శరీరం ఉంది, లోపల అంతర్యామిగా అదే చైతన్యం, కానీ మధ్యలో అవాంతరంగా అహంకారం వస్తూ ఉంటుంది, పడిపోతుంది. మనకి చైతన్యము, చైతన్యము ధరించిన శరీరము, మధ్యలో అహంకారం. భగవాను నాన్నగారికి ఒక శరీరము, డైరెక్ట్ లోపల చైతన్యం బ్రహ్మము. బ్రహ్మము ధరించిన ఉపాధి లేదు. మనవి అలాంటివే, కానీ అనుభవం మనకి లేదు. ఎందువల్ల? దేహం లేదు, నీ బుద్ధి నుంచి మనం విడుదల పొందలేకపోతుంది. ఎంత త్వరగా దాని నుంచి విడుదల పొందితే అంత మనం ఆ చైతన్య స్థాయిలోకి వెళ్ళిపోతాం. త్వరగా త్వరగా దాని నుంచి బయటపడాలని. అయితే నాన్నగారు ఆ భగవాన్ మాటలను మనకి చక్కగా చాలా సులభమైన రీతిలో బోధించేవారు. ముందు ప్రవచనాలు అయితే 80 90 ఆ ప్రాంతంలో చాలా ఘాటుగా, చాలా దాంట్లో తత్వపరంగా ఉండేదండి. తర్వాత కాలంలో మనబోటి వాళ్ళ గురించి ఆయనే చెప్పారు, కొంచెం పలచన చేసామండి, పెరుగుని కొంచెం మజ్జిగలా చేసినట్టు చేసాం, అన్నీ కలుపుతామని చెప్పేవారు. అది మంచిదే మనకి బాగా హత్తుకోవడానికి అన్నమాట. ఎలాగైనా సరే మన గమ్యం మనోనాశం నెరవేరాలన్నమాట. అయితే నాన్నగారు కానీ భగవాన్ కానీ వాళ్ళు చెప్పింది ఒకటే, నిన్ను నువ్వు తెలుసుకో, నీవెవరో తెలుసుకో, ఆ శాంతిని అనుభవంలోకి తెచ్చుకో. నేను ముఖ్యము, అద్వైత స్థితిలోకి రావాలి, ఇదే చెప్పేవారు. అయితే రమణ మహర్షి గారిది అయితే మనం ఏదైనా ఒక దుఃఖం గురించి కానీ మోక్షం గురించి కానీ ఇలా అడగడానికి వెళ్ళామనుకోండి, రమణ మహర్షి గారు సర్జికల్ ట్రీట్మెంట్, వెంటనే బల్లెక్కించి ఆపరేషన్ చేసేస్తారు. నాన్నగారిది అయితే మెడిసినల్ ట్రీట్మెంట్, మెల్లిమెల్లిగా తీపి మాత్రలు ఎక్కువ కాలం వాడించి నెమ్మదిగా మనకి పెయిన్ అది లేకుండా సునాయాసంగా ట్రాక్లో పెడతారు. భగవాన్ దగ్గర అది లేదు, ముందు బల్లెక్కు సర్జరీ అంటారు. నీకు మోక్షం కావాలా అంటే బల్లెక్కిం చేస్తా. నాన్నగారు అలా కాదు, మన మంచి చెడ్లన్నీ చూసి, మన సాధక బాధకాలన్నీ తెలుసుకుని, నిదానంగా తక్కువ మోతాదులో మాత్రలు ఆడించి దాంట్లో ప్రవేశపెడతారు. ఎలాగైనా దాని గమ్యం ఒకటే. అయితే ఆ గురువు ఉపాధి ధరించినటువంటి కాలంలో ఆయనతో మనం మసలడం, ఆయన గురువు యొక్క మాటలు మనం వినడం, తర్వాత గురువుతో అనేక పర్యాయాలు మంచి మంచి ఉత్సవాల్లో పాల్గొనడం, ఆయన ప్రవచనాలు అనేకం శ్రవణం చేయడం, ఆయన సమక్షాన్ని మనం అనుభూతి చెందడం, ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలగడం, ఆయన కృప మన మీద వర్షించడం, ఇవన్నీ కేవలం మన తెలివితేటలతో అది రాదు. ఆ పూర్వజన్మ సంబంధం మన సుకృతం వల్ల వచ్చేదన. అయితే ఒక లివింగ్ సెయింట్ తోటి మనం ఇలా ఇంత క్లోజ్గా మసులుతామని ఎప్పుడూ ఊహించలేదు. భగవాన్ శరీరం ధరించిన కాలంలో కొంతమంది ఆయనతో ఉన్నారు. అలాంటి అనుభూతిని నాన్నగారి సమక్షంలో పొందేవాళ్ళం. అయితే మన గురించి గురువు అంత శ్రమ తీసుకున్నందుకు, అంత కష్టపడినందుకు ఆ గురు రుణం మనం తీర్చుకోవాలన్నమాట. మరి ఎలా తీరుతుందండి గురు రుణము అలా గురువు యొక్క రుణం అంటే ఏమిటి? గురువు ప్రతి ఒక్కరిని కూడా, అయితే గురువు అనే మాట మనం వాడుతున్నాం, నాన్నగారు కానీ భగవాన్ కానీ ఈ మాటను వాళ్ళు గురువులు అనిపించుకోవడానికి ఒప్పుకోరు. గురువు శిష్యుడు అని ఇద్దరు లేరు, ఉన్నది ఒకటే ఆత్మ. మన వైపు నుంచి ఆ మాట వాడుతున్నాం పదం, భగవాన్ వైపు నుంచి నాన్నగారి వైపు నుంచి ఆ మాటను ఒప్పుకోరు. నేను గురువు నుండి అనే మాట ఎప్పుడైనా విన్నామా వారి నోటమ్మట? ఎందుకు చెప్పండి? వారి దృష్టిలో గురువు శిష్యుడు, జీవుడు బ్రహ్మము, ఇలాగ రెండు అనేది ఏక వస్తువే. నేను గురువు గారిని అండి అని ఎప్పుడైనా అన్నారా? అయితే వారు ఆ స్థాయిని దాటి వెళ్ళిపోయారు. చిదాకాశ స్వరూపం ఆయన, ఆయన స్థాయిలో రెండో వస్తువు శిష్యుడని కానీ మరొకటిని కానీ ఏమీ ఉండదు, ఒకే చైతన్యం. ఆయన్ని ఆయన ఎలా దర్శిస్తారో మన కూడా అలాగే దర్శిస్తారు. తాను ఆత్మ, మనం కూడా ఆత్మ. ఆత్మ కానిది రెండో వస్తువు, భిన్న వస్తువు కించిత్తు కూడా ఆయన కనపడదు. ఒకవేళ కనపడితే ఆయనకంటే భిన్నంగా మనం ఆయన కనపడితే అది జ్ఞానం కాదు. ఏదో శిష్యులు అని మనం పేరు పెట్టుకున్నాం, భగవాన్ గురువు, నాన్నగారు గురువు అన్న, కానీ వాళ్ళ వైపు నుంచి చూస్తే ఉన్నది ఒకే వస్తు. ఈశ్వరో గురు ఆత్మేతి అన్న, ఈశ్వరుడన్నా గురువు అన్నా ఆత్మ అన్నా నేనన్నా అంతా ఒకే వస్తువు. ఒక్క వస్తువులోనే మనం అందరూ ఉన్నాం, అంటే ఆత్మలోనే ఆత్మగా అందరూ ఉన్నాం. ఆ కారణంగా ప్రతి ఒక్కరిలోనూ అదే ఆత్మ ఉంది. ఇద్దరిలో రెండు ఆత్మలు కాదు, ముగ్గురిలో మూడు ఆత్మలు కాదు, ఒకే ఆత్మ మూడు ఉపాధులను. ఎలాగండి? ఎలక్ట్రిక్ కరెంట్ ఉందనుకోండి, విద్యుత్ అంటాం, అది సృష్టిలో ఎక్కడ మాట్లాడినా విద్యుత్ అనేది ఏకస్వరూపం. అది మన ఇంట్లోకి వచ్చిన తర్వాత మా ఇంట్లో కరెంటు అంటాం. దాని ద్వారా మందు ఒక బల్బు వెలిగింది అనుకోండి, వెలగాలనుకోండి, దాంట్లో ఫిల్మెంట్ ఉంటుంది. ఆ ఫిల్మెంట్కి సరిపడ కరెంటు దాంట్లోకి వస్తే బల్బు వెలుగుతుంది. మొత్తము కరెంటు చైతన్యం ఆత్మ. ఆ ఫిల్మెంట్ను వెలిగించే తక్కువ పాటి కరెంటు జీవుడు, ఆ బల్బేమో మన శరీరం అన్నమాట. అయితే బల్బులో ఉన్న కరెంటు మొత్తము కరెంటు రెండు వేరుగా ఎందుకుంటాయి? ఇదే కరెంటు బల్బులో ఉన్నదే బయట ఉంది, బయట ఉన్నదే బల్బు ద్వారా వ్యక్తమవుతుంది. ఆ విద్యుత్తు బల్బు లాంటిది మన శరీరం అన్నమాట. దీన్ని వెలిగించేది కొంత మాత్రం కరెంటు. మొత్తము కరెంటు యూనివర్సల్ ఎనర్జీ అన్నమాట, ఎలక్ట్రిక్ కరెంటు. ఇప్పుడు భగవాన్ చెప్పేది నేనంటే ఆ టోటాలిటీ, ఆ విశ్వవ్యాపక చైతన్యం, దానిలో భాగంగానే ఉన్నాం. దానికి అడ్డు ఆ సర్వవ్యాపకత్వాన్ని మనం అనుభవించలేకపోవడానికి అడ్డు ఏమిటంటే మన శరీరమే. దేహాన్ని పక్కన పెట్టి చూస్తే ఒకే చైతన్యము అంతటా ఉన్నట్లు మనం గోచరిస్తున్నాం. ఈ బల్బును వెలిగించే కరెంటు, మరో బల్బును వెలిగించే కరెంటు, ఇలా 10 రకాల కరెంట్లు ఉన్నాయి. విద్యుత్ అనేది ఏకస్వరూపం, చైతన్యం అనేది ఏకస్వరూపం. ఆ చైతన్యం ఎవరు? దానికి మనకి సంబంధం ఏమిటి అంటే అదే నేను, నేనే అది. అదే నాన్నగారు చాలా వివరంగా అనేక పర్యాయాలు చెప్పారు. నేనును విచారించు, నేనెవరో తెలుసుకో, నేనును విచారణ చెయ్యి, ఇలా చెప్పేవారు. లేకపోతే శరణాగతి చెందండి, అన్నీ ఒకటే. అలాగే భక్తిని పెంచుకోండి, వివేకాన్ని పెంచుకోండి, ఇలా అనేక పర్యాయాలు చెప్పేవారు. జ్ఞాన మార్గంలో సాధన అంటే వివేకమే సాధన. అందుకే చూడండి ఆదిశంకరాచార్య గారు అంటారు యుక్తాయుక్త వివేకము అంటారు. నాన్నగారు కూడా చెప్పేవారు ఆత్మ అనాత్మ వివేకం అంటారు. ఏది ఆత్మ ఏది అనాత్మ, మనం దేన్ని పట్టుకోవాలి దేన్ని విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలంటే ఏం చేయాలి, ఒకదాన్ని పొందాలంటే ఏం చేయాలి, ఆ విచక్షణను మనం బాగా కాపాడుకోవాలి. అదేవిధంగా జ్ఞాన మార్గంలో మనకు అవగాహన కూడా చాలా ముఖ్యం. మనకి సబ్జెక్ట్ అంటే బోధ మనకు ఎంతవరకు అర్థమైంది, దాన్ని మనం ఎంతవరకు ఇముడ్చుకున్నాము, ఇది చాలా ముఖ్యం. ఎందువల్లంటే క్లారిటీ రావాలి. నాన్నగారు అనేవారు 100 మార్కుల పేపర్కి మీకు అవగాహన బాగా ఉంటే ఈ సబ్జెక్ట్ అవగాహన మీకు బాగా ఉంటే 100కి 50 మార్కులు వేసేయచ్చు అనేది. అంటే మన అవగాహన వల్ల 50% మనం మార్కులు తెచ్చుకుంటాం. ఒక 25 మార్కులు ఆహార నియమం అనేవారు. ఆహార నియమం అంటే కేవలం మనం తినే ఆహారం అని కాదు, అది కేవలం మనస్సుకు సంబంధించింది. దానికి 25 మార్కులు, మిగిలిన 25 మార్కులు మనం కళ్ళు మూసుకోవడం, కళ్ళు తెరవడం, ధ్యానం వగైరాలకమ్మా సాధనకి. అంటే అవగాహన బాగుంటే మనకి సబ్జెక్టు పట్ల 50% మనకి మార్కులు వచ్చేసినట్టు. అంటే అసలు మనం ఎవరు, దేన్ని సాధించాలి, సాధించాలంటే దేన్ని పోగొట్టుకోవాలి, సాధింపబడేది ఏమైనా ఉందా, సాధించే నేను ఎవరు, దీని అవగాహన మనకి బాగా ఉంటే 50% మార్కులు వచ్చేసినట్టే. అందువల్ల మనం బాగా సబ్జెక్ట్ని మనం అవగాహన చేసుకోవాలి. ఎంత విస్తారమైన నాలెడ్జ్ని మనకు అందించారు నాన్నగారు. సబ్జెక్ట్ కొరత లేదు, అవగాహన చేసుకుని అక్కడితో ఆగిపోకూడదు. తర్వాత 2వ మెట్టు ఆచరణ. భగవాన్ది కానీ నాన్నగారిది కానీ ఆచరణ వేదాంతం అంటారు. అంటే అప్లికేషన్, ఊరికే మనం సూత్రాలు ఏవో కంటదాబట్టి వదిలేస్తే ఉపయోగం ఏముండదు. ఎలాగ, ఒక ట్రాఫిక్ రూల్స్ కానీ ఆరోగ్య సూత్రాలు కానీ ఉన్నాయనుకోండి, అవి రోజు అనేక సూత్రాలు మనం కంటోపాఠంగా అప్పు చెబుతున్నాం అనుకోండి, ప్రయోజనం ఏముంటుంది? ఆ నియమాలని మనం పాటించాలి కదా. నాకు ట్రాఫిక్ నియమాలు తెలుసు, ఒక్కటే ఆచరించట్లేదు అనుకోండి, ప్రయోజనం ఏముంటుంది? అలాగే ఈ భగవాన్ సబ్జెక్ట్, నాన్నగారి సబ్జెక్ట్, ఇది అప్లికేషన్ పార్ట్ అన్నమాట. అంటే మనం విన్న బోధని నిత్య జీవితంలో మనం అప్లై చేయాలన్నమాట. ప్రతిదీ ఊరక ఉండడం అంటే దాన్ని అప్లికేషన్లో పెట్టుకోవాలి. నన్ను నేను తెలుసుకోవడం అంటే దాన్ని అప్లై చేయాలి. ఇతరుల పట్ల మనం ఎలా మసులుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి. మరి నేను ఆత్మ, ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే ఏమంటాం, నీవంటే ఎవరయ్యా అంటే నేను ఆత్మనండి అంటాను. నేను ఆత్మనైతే నా ఎదురుకుండా ఉండేవాళ్ళు ఏమవుతారు, వాళ్ళు ఆత్మే కదా, ఆత్మకానిది ఏమీ ఉండదు. నేను ఆత్మని అంటే దాని అర్థం ఏంటంటే నాలో అహంకారం లేదు అని చెప్పడం. నాలో అహంకారాన్ని పెట్టుకొని నేను ఆత్మని అంటే అది పొరపాటు మాటే కదా. మాట సత్యమే, అహం బ్రహ్మాస్మి, నేనంటే బ్రహ్మమే. కానీ అనుభవంలో ఎక్కడుంది? అలా అని అనుభవంలోకి రాదు. అది మీరు కాదని కాదు, దానికి ఉన్న ఆటంకాలని తొలగించుకోవాలి. నేనంటే చైతన్యం, ఆ మాట నిజమే. నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు తెలుసో తెలియకో నేనంటే బ్రహ్మము అని పలికాననుకోండి, ఐఎమ్ బ్రహ్మన్, అహం బ్రహ్మాస్మి, నేనంటే బ్రహ్మము అని చెప్పాననుకోండి, తెలుసుండి చెప్పినా తెలియకపోయి చెప్పినా ఆ మాట సత్యము. భగవాన్ ఎదుర్కొన్నా మనం కూర్చుంటే నువ్వు బ్రహ్మమయ్యా అని చెబుతారు. ఆ మాట అబద్ధము కాదు. నిజంగా నేనంటే బ్రహ్మమే, అది నాకు అనుభవంలోకి రావాలి. అందుకని గురువు ఏం చేస్తారంటే తాను పొందిన బ్రాహ్మీ స్థితికి ప్రతి జీవుణ్ణి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎందువల్ల? సద్గురువు యొక్క పనే అది. వాళ్ళ ఉపాధులు అందుకే భూమి మీదకి వచ్చాయి, మనని అజ్ఞానం నుంచి విడుదల చేసి ఆ స్వరూప జ్ఞానంలోకి మేల్కొల్పేలా చేయడానికే వాళ్ళు వచ్చారన్నమాట. ఆ పనిని వాళ్ళు చేస్తూనే ఉంటారు. అయితే దానికి మన వంతు సహకారం, మన అంగీకారం ఉండాలి. గురువు నా ద్వారా పనిచేయాలంటే నేను అంగీకరించాలి కదా. నేను అహంకారంతో మసులుకుంటూ అజ్ఞానంతో ఉంటూ గురుకృప అందట్లేదంటే కుదరదాం. అసలు గురువు అనుగ్రహం లేని కాలమే లేదు. ఆత్మకు మరో పేరు అది. అనుగ్రహంలోనే నిండా మునిగి ఉన్నాం. మరి అది ఎందుకు తెలియట్లేదు? మన ఉనికిని దేహానికే పరిమితం చేస్తున్నాం కాబట్టి అది తెలియట్లేదు. ఇప్పుడు దేహబుద్ధిని విడిచిపెట్టి మనకు ఆత్మబుద్ధి కలగాలి. ఎలా కలుగుతుంది? దానికి ఒక ఉపాయం. నేను ఏదైతే అయి ఉన్నాను దాన్ని నిరంతరం చింతించాలి. ఇది ఒక ఉపాయం. ఏకచింతన నాశం ఏతి అన్నారు భగవాన్ ఉపదేశాలు. నేనంటే బ్రహ్మం, నేనంటే ఆత్మం చింతించాలంట. ఏకచింతన అంటే ఏదో ఒక వస్తువును చింతించమని కాదు. నేను ఏదైతే అయి ఉన్నానో ఆత్మస్వరూపాన్ని, ఏకాత్మస్వరూపాన్ని నేనుగా చింతించడం. కేవలం సాధన అంటే ఒక పార్ట్ టైం జాబ్ లాంటిది కాదు. పొద్దున్న ఒక గంట సాధన చేస్తున్నాం విచారణ, సాయంత్రం ఒక గంట చేస్తున్నాం వారానికో రోజు సత్సంగం, ఇలాంటిది కాదండి. సాధన అంటే ఇట్ ఏ ఫుల్ టైం జాబ్. నిరంతరం ఆ విచారణ లోపల అంతరంగ జరుగుతూనే ఉండాలి. ఆ ఎరుక ఎప్పుడూ ఉండాలి. ఏదో పొద్దున్న గంట సాయంత్రం గంట కానీ. ఎందువల్ల? మీకు ఒక గంట సేపు శాంతి ఉంటే చాలా అండి. రోజుల్లో 24 గంటలు అంటే ఏమంటాం మనం? కుదరదండి. 24 గంటలు శాంతి కావాలి. వారం రోజులు కావాలి. 365 రోజులు శాంతి కావాలి. ఎప్పుడైతే అలా కోరుకున్నామో మన చింతన కూడా 365 రోజులు 24 గంటలు ఇలా శ్వాసక్రియలాగా జరుగుతూ ఉండాలి. అప్పుడు కదా అహంకారం నశించడం. మనం చేసే చిన్నపాటి సాధనలకి అనేక జన్మల నుంచి వచ్చేటువంటి అంత బలమైనటువంటి అహంకారము నశించదు. అంటే మన సాధనా బలం తక్కువగా ఉంది, అహంకారం యొక్క తూకం ఎక్కువగా ఉంది. మన సాధనకి నిజంగా సాధన చేసేది గురువే. జీవుడు మిథ్యావస్తు ఏం చేస్తాడు? దానికి మనం సహకరించాలన్న. అందువల్ల నిరంతరం ఆత్మచింతన, అదే స్వరూప చింతన. ఈ ప్లానెట్ మీద మనం వచ్చిన పని మర్చిపోకూడదు. మనం ఏ వృత్తిలోనే ఉండవచ్చు. భగవాన్ నాన్నగారు చెప్పారు కదా, నేను ఏదో టీచర్ పని చేశాను, ఇంకొకరు బ్యాంకులో చేస్తారు, మన ఇంకొకరు డాక్టర్ పని, ఏ వృత్తిలోనే ఉండవచ్చు. అహం వృత్తిలో ఉండకండి. ఏ వృత్తి అయినా చేసుకో, అహంకారంతో ఉండక. అంటే దాని అర్థం ఏంటి? అహంకారం లేకుండా జీవించు అని. అదే భగవాన్ ఊరకు ఉండంట. ఊరకు ఉండడం అంటే అర్థం ఏంటంటే, అహంకారం లేకుండా, మమకారం లేకుండా ఉండు. కల్పితంలో పడకు, మాయలో పడకని. అంటే చూడండి, ప్రతి సన్నివేశంలోనూ కూడా మన అహంకారం ఇంటర్ఫీర్ అయిపోతుంది. అలా కల్పితంలో పడకు, మాయలో పడకు, ఊరక ఉండు. అంటే నువ్వు అహంకారాన్ని పెట్టుకోవద్దు, మమకారాన్ని పెట్టుకోవద్దు. ఎప్పుడైతే అహంకారం లేదో, మమకారం లేదో, నీ స్వరూపం నీకు వ్యక్తం అవుతుంది. అదే గురువు చేసే పని. అంటే అహంకారం లేకుండా జీవించాలి, మమకారం లేకుండా. ఇది ప్రాక్టికల్ సైన్స్ అన్నమాట. అహంకారానికి ఆత్మ కాదు. అహంకారం నశిస్తే ఆత్మ వెలుగుతుంది. జీవుడికి ఆత్మ కాదు. జీవుడు లేనివాడు ఆత్మ అఖండ స్వరూపం. జీవుడు లేనివాడు లేనట్లు తను గుర్తుపట్టాలి. అప్పుడు ఉన్నవాడు ఉన్నట్లు ఉంటాడు. జీవుడికి మోక్షము కాదు. జీవుడు తన పరిమిత బుద్ధిని వదిలేస్తే తానే అనంతుడు, తానే మోక్షం. అమ్మ టైం చూడండి, గ్రీష్మ గ్రీష్మ
అమ్మ
టైం చూడు, 9
ఇలా పర్లేదు అంకుల్, ముగించండి. లైక్ మళ్ళీ ఫైవ్ యా మీరు చెప్పాల్సింది చెప్పేసుకుంటే లైక్ ముగించేయండి.
యా ముగించేద్దాం. అయితే 2 మాటలు ముగించేస్తాను.
యా అలాగే అలాగే.
అయితే ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఇది వింటున్నటువంటి శ్రోతలందరికీ, అంటే రమణ భక్తులు, నాన్నగారి భక్తులు రెండు అందరూ ఒకటే, మన భక్తులందరికీ, అలాగే ఆర్గనైజర్స్ మన గ్రీష్మ ఉష గారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన అందరి మీద నాన్నగారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఎప్పుడైనా కలుద్దాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. హరి ఓం తత్సత్. శ్రీ గురు పరబ్రహ్మణే నమః.